చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలను మీరు పూర్తి అవగాహనతో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించటమే కాకుండా దానిని మానవ జాతికి అందించే బాధ్యత కూడా మనకి ఉన్నది. ఇప్పుడు సైన్స్ ఇలా ఎందుకు డెవలప్ అయింది అంటే, ఎక్కడ ఎవడు ఏ విధమైనటువంటి కొత్త విషయాన్ని చెప్పినా ఇన్స్టంటేనియస్ గా అది ప్రపంచం అందరికీ అందిపోతుంది. ఆ సబ్జెక్టులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అందరికీ అందుతుంది అంటే ప్రతి ఒక్కరికి అందరు కానీ, ఆ సబ్జెక్టులో ఇంట్రెస్ట్ ఉన్నవాడికి మాత్రం అందటానికి కావాల్సినటువంటి అనేక విధి విధానాలు ఉన్నాయి. మ్యాగజైన్స్ ఉన్నాయి, ఈమెయిల్స్ ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, లెక్చర్స్ ఇచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఒక విషయాన్ని ఆ విషయంలో అభిరుచి ఉన్న వాళ్ళకి అందజేయటానికి ఈనాడు అన్ని రకాలైన వసతులు ఉన్నాయి. ఇది అండర్లైన్ చేసుకోవాల్సి, మనసులో మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి మాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలు, ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీకు ఆ విషయం గురించి సంబంధించినటువంటి ఏదో ఒక కాంటాక్ట్ మీకు దొరుకుతుంది. ఇక్కడ ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటి అంటే, స్పిరిచువలిజం ని సైన్స్ వలె మనము ప్రపంచానికి అందజేస్తున్నాం. స్పిరిచువలిజం లో మనం సాధారణంగా వినేటటువంటి మాట ఏంటి అంటే, శ్రద్ధ లేదు, విశ్వాసం లేదు, అందువల్ల ఫలితాలు రాలేదు. సైన్స్ లో శ్రద్ధ విశ్వాసం అక్కర్లే, టెక్నాలజీ తెలిస్తే చాలు, ఫలితాలు వచ్చేస్తాయి మీకు. యాక్చువల్ గా అలాంటి ఒక సైంటిఫిక్ యాటిట్యూడ్ కలగజేయటానికి కావలసినటువంటి ప్రయత్నమే మీకు నేను అందజేస్తున్నటువంటి గురుసత్తా చేసింది. గురుసత్తా అంటే యూనియన్ ఆఫ్ గురుస్. దానిలో ఆ గురుసత్తా యొక్క ప్రణాళికకు శ్రీరామ శర్మ ఆచార్య యొక్క జీవితం ఎలా ఉపయోగపడింది. న్యూటన్ ఒక మాట అంటాడు, ఐఎమ్ గ్రేట్ బట్ ఐఎమ్ ఎ పిగ్మీ, నేను చాలా గొప్పవాణ్ణి కానీ నేను చాలా పొట్టివాణ్ణి, కానీ నేను ఇంత ఎత్తుకి ఎందుకు ఎదిగాను అంటే రాక్షసుల భుజస్కంధాల మీద కూర్చుని ఉన్నాను కనుక. నేను పొట్టివాణ్ణి కానీ ఆయన కూర్చున్నది ఎవరి మీద? ఇదివరకు ఉన్నటువంటి సైంటిస్టుల యొక్క జ్ఞానము అనేటటువంటి దాని మీద కూర్చున్నాడు కనుక ఆ జ్ఞానాన్ని ఇంకొక స్టెప్ ముందుకు తీసుకెళ్లాడు. శ్రీరామ శర్మ ఆచార్య అనేటటువంటి ఒక మహత్తరమైనటువంటి వ్యక్తి పిగ్మీ కాకపోయినా న్యూటన్ లాగా చేసిన పని మాత్రం అదే. గురు సాంప్రదాయాలన్నిటికీ కూడా ఆధ్యాత్మిక జీవిత విధానంలో భాగము ఉండాలి. ఒక గురువు వల్ల నువ్వు బయటికి ఎదగలేవు. ఫిజిక్స్ ఒకటే చదివినా ఇంటర్మీడియట్ పాస్ అవ్వలేవు, ఎంత బాగా చదివినా. కానీ ఆ ఫిజిక్స్ లో ఎంతమంది సైంటిస్టులు చెప్పిన ఫార్ములాస్ చదువుతావు నువ్వు, కెమిస్ట్రీలో ఎంతమంది సైంటిస్టులు చెప్పినటువంటి ఫార్ములాలు చదువుతావు, అలాగే బాటనీ ఇవ్వాలి. ఇది రిపీటెడ్ గా నేను ఇచ్చే ఎగ్జాంపుల్ ఎందుకు అంటే, అంత రిపీటెడ్ ఎగ్జాంపుల్ ఇచ్చినా మళ్లీ మనం ఆధ్యాత్మిక దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ మొదటికి వచ్చేస్తున్నాం. ఇలాస్టిసిటీ ఉంది, అలా అలా వదలగానే మన బ్యాక్ టు స్క్వేర్ వన్. రెండు పాయింట్స్ స్పష్టంగా ఉండాలి. అందరి గురువులు ఆధ్యాత్మికతలు ఏమి చెయ్యాలో చెప్పినది మనకి తెలియాలి. ఇదొకటి అదొకటి అంటే సరిపోదు. ఇట్ ఈస్ ఎ టోటాలిటీ. సైన్స్ రావాలి అంటే నీకు టోటల్ గా నేర్చుకుంటావు, రీసెర్చ్ చేస్తున్నప్పుడు పాక్షికంగా వెళ్తాం. ఈ భావం అవగాహనకు వస్తుందా మీకు? అంచేత ఆధ్యాత్మికత అనేది సర్వగురు చేతనత్వాల యొక్క ఫలితము. ఆ గురువు గొప్పవాడా, ఈ గురువు గొప్పవాడా, ఈచ్ హ్యాజ్ ఎ పార్ట్. దీనిని అర్థం చేసుకోవటంలో ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఎస్టేజ్, నాలుగే ఎస్టేజ్ ఉన్నాయి అందులో. ఒకటి 1971 లో రాసినటువంటి రెండు ఎస్టేజ్, 84 లో రాసినటువంటి రెండు ఎస్టేజ్. 71 లో రాసినటువంటి ఎస్టేజ్ లో ఆధ్యాత్మికతలో మొదటి అడుగు వేసినటువంటి వ్యక్తి పరమ గురువులతో సంబంధం పెట్టుకుని తన నిత్య జీవితాన్ని ఎలా గడుపుకోవాలో చెప్తుంది. ఈ గోల్ గుర్తుంచుకోండి మనం. 1971 ఇష్యూస్ లో అఖండ జ్యోతి అనేటటువంటి మ్యాగజైన్ లో గురుదేవుడు రాసినటువంటి ఈ రెండు ఆర్టికల్స్ ఫస్ట్ స్టెప్ నుంచి, ఆధ్యాత్మిక మొదటి మెట్టు నుంచి, హిమాలయాలలో ఉండేటటువంటి పరమ గురువులతో మీరు సంబంధం పెట్టుకుని వారి యొక్క పనిముట్టుగా ఎలా పనిచేయగలరు, నిత్య జీవితంలో మీ పనులకు మానుకోకుండా, నిత్య జీవితంలో మీరు ఇంత ఆధ్యాత్మిక జగతులో నిష్ణాతులయ్యారు అని ఎవరికీ తెలియవలసినటువంటి పని లేదు. నోబడీ నీడ్ నాట్ నో ఇట్. మీ ఇష్టం, మీరు చెప్పుకుంటారు చెప్పుకోరు, అది మీ అది చెప్పుకోవద్దని కూడా ఆయన ఏమన్నా. కానీ ఆయన చాలా స్పష్టంగా చెప్పేది ఏంటి అంటే, ఈ ఆధ్యాత్మిక శక్తులన్నీ కూడా నీ కైవసం అవుతాయి, ఈ ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ కూడా నువ్వు ఉపయోగించుకోవచ్చు. గురువులు ఎలా ఉపయోగించుకున్నారో అలా ఉపయోగించుకోవచ్చు. అన్ని పవర్స్ నేను ఉపయోగించుకోవచ్చు. కానీ మీ మెయిన్ లక్ష్యం ఏమిటి అంటే, ఆ పవర్స్ ని వాటిని ఉపయోగించుకుంటూ హిమాలయాలలో ఉన్నటువంటి ఆ గురు సత్తా, ఆ పరమ గురువులు ఈయనకి కూడా, ఆ విశ్వామిత్రుడు, ఆ వశిష్ఠుడు, ఆ జమదగిని, వీరందరూ కూడా సశరీరముగా హిమాలయాలలో ఉన్నారు. ఉండటమే కాదు, ఏడుస్తూ ఉన్నారు, కళ్ళమట నీళ్లు కారుస్తూ ఉన్నారు. పిల్లవాడు ఫెయిల్ అయిపోతే, పిల్లవాడు తప్పు మార్గాన్ని పడితే తండ్రులు ఎలా ఏడుస్తున్నారో అలా ఏడుస్తున్నారు. ఇది మీ హృదయానికి ఏమైనా స్పర్శించగలిగితే ఏడుస్తున్నటువంటి ఆ ఋషుల సమూహం గురించి ఆలోచిస్తుంది. భారతీయులమైనటువంటి మనము, ఆధ్యాత్మిక విద్యకు కేంద్రమైనటువంటి మనము, ఆధ్యాత్మిక విద్యను ప్రపంచానికి అందజేయవలసినటువంటి మనము, ఆధ్యాత్మిక యొక్క ఓనామాలు మర్చిపోయారు, మర్చిపోయారు. ఆధ్యాత్మికత అంటే ఏమిటి అంటే, నాకు సుఖంగా ఉన్నానా లేదా, నా కష్టాలు పోయాయా లేదా, ఇంతే నీ దృష్టి. ఇంతకంటే ఎక్కువ దృష్టి ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి ఆ గురువులు ఉన్నప్పుడు ఆ గురువుకు ఉండేదేమో, కానీ ఈ సంస్థలలో లేదు. ఏ సంస్థలలో? గురు సత్తా అనేటటువంటి పేరుతో మీకు అందజేసినటువంటి సంస్థలలో గురుత్వము కానీ, ఆధ్యాత్మికత కానీ, ఆధ్యాత్మికత జీవిత విధానము కానీ పరిపూర్ణముగా లోపించింది. ఇది ఆ ఫ్యాక్ట్స్ మనం స్పష్టంగా అవగాహన చేసుకోకపోతే వింటానికి నచ్చకపోవచ్చు, దానికెళ్ళి చెప్పటానికి నాకు నచ్చటం లేదు. కానీ ఏ సంస్థ కూడా ఏ ఆధ్యాత్మికత కొరకు ఆ సంస్థ స్థాపించబడినదో దాని గురించి ఒక్కడు మాట్లాడటం లేదు. శ్రీరామ శర్మ ఆచార్య అనేటటువంటి గురుదేవుడు, ఋషులందరి కార్యక్రమాలకి నేను నూతన ప్రాణం పోస్తున్నాను, I am giving a new lease of life. కానీ నూతన ప్రాణం ఆయన పోస్తే సరిపోదు. నర్సరీ ఎలా ఉంటుంది? ఏంటి గురువులు ఋషులందరినీ ఒక చోట చేసి వాళ్ళ జీవిత విధానానికి మీరు ప్రాణం పోస్తే తల్లి నర్సరీ అనొచ్చు. కానీ ఏం జరగాలి? ఆ నర్సరీలోంచి మనకు ఆ శక్తిని బయటకు తీసుకొచ్చి ఆ శక్తిని మీలో నాటుకోవాలి. బయట ఎక్కడా కాదు, మీ శరీరంలో నాటుకోవాలి, మీ అంతఃకరణలో నాటుకోవాలి. దానికి మనము పునాది వేసుకుంటున్నాం. ఈ పునాదిలో ఇంతవరకు మనం చదువుకున్నది ఏంటి అంటే ఆధ్యాత్మికత అనేది అంతరంగాన్ని మారుస్తుంది. మారినటువంటి అంతరంగము బాహ్య పరిస్థితుల్ని మారుస్తుంది. అది ఫార్ములా. అంతేత మీరు బయట ఏ మార్పు తీసుకురావాలి అనుకుంటున్నారో ఆ మార్పు ఎక్కడ రావాలి అంటే మీ అంతరంగంలో రావాలి. కానీ అది సైన్స్లోనూ కరెక్టే. ముందు క్యాన్సర్కి మందు కావాలి అని సైంటిస్టుల యొక్క అంతరంగంలో భావం రావాలి. వచ్చాక అదే భావం ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక చోట చేరాలి. చేరిన తర్వాత పొద్దున్నీ సాయంత్రం వరకు వాళ్ళు ఆ పని మీదే నిమగ్నమై ఉండాలి. సైన్స్లో జరుగుతున్నదే కదా. క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉన్న ప్రతి వాడి అంతరంగం ఏంటి అంటే క్యాన్సర్కి మందు కావాలి. దానికి వాడు ఒక్కడి ప్రయత్నం సరిపోదు, ఒక్కడు కనిపెట్టలేడు. గ్రూప్ ఎఫర్ట్ కావాలి, ఒక సంఘటన కావాలి. కానీ ఆ సంఘటన మేము సంఘటితం అయ్యామని ఒకడు అక్కడెక్కడో ఒకడు ఇక్కడెక్కడో ఉంటే సరిపోదు. వాళ్ళ మధ్య సమన్వయం ఉండాలి. నువ్వు ఇవాళ ఏ ప్రయోగాలు చేస్తున్నావు, అదే ప్రయోగం అందరూ చేస్తే వేస్ట్. ఈనాడు ఆ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అద్భుతంగా డెవలప్ అయ్యాయి. మీరు ఎక్కడున్నా కలిసి పనిచేయొచ్చు. నువ్వేం చేస్తున్నావో చెప్పవచ్చు, పక్కవాడు ఏం చేస్తున్నాడు, వాడేం చేస్తున్నాడు, అమెరికాలో ఉన్నవాడు ఏం చేస్తున్నాడు, రష్యాలో ఉన్నవాడు ఏం చేస్తున్నాడు, సునీత విలియమ్స్ ప్రస్తుతం ఏం చేస్తోంది తెలుసుకోగలుగుతున్నాడు. ఆ విధమైనటువంటి అవగాహనతో ఆధ్యాత్మికత రూపొందాలి. ఆ రూపొందటానికి ఆధ్యాత్మికత యొక్క ఈ ఫార్ములా మీకు నిరంతరము చెప్తుండాలి. అంతరంగం మారాలి, నీ ఆలోచన విధానం మారాలి, నీ భావనలు ఉత్కృష్టమైనటువంటి భావనలుగా ఉండాలి. ఇది కండిషన్. ఇవి లేదంటే ఆధ్యాత్మికత లేదు. ఆధ్యాత్మికత ఉండాలి అంటే భావమయ ఉత్కృష్టత ఉండాలి. నాతో చాలా మంది నేను అడుగుతారు, మరి మేము చేస్తున్నాం కదా, మరి మా ఒక్కడికే ఫలితం రావాలి కానీ పక్క వాళ్ళకు కూడా వస్తే అట్ట. చాలా మంది అడుగుతారు. భావనాత్మక యొక్క నీచత అది. వర్షం కావాలి అని కోరుకుంటే నీ ఒక్కడి పొలం మీద వర్షం కురవదు. కురిస్తే ఎక్కడ కురుస్తుంది? అందరికీ కురుస్తుంది. అందరిలో నువ్వు ఉండాలి. భావనాత్మక ఉత్కృష్టత, ఆ ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉండాలి. రెండు రేట ఆలోచన విధానం నువ్వు తెలుసుకోవాలి. మీరేమనుకుంటున్నారు ఆధ్యాత్మిక ఆలోచన విధానం చాలా సింపుల్ అని. ఏ ఆలోచన విధానం కూడా సరళమైనది కాదు. యు హ్యావ్ టు లెర్న్ ఇట్. దానికి రిపీటెడ్ గా నేను ఇచ్చే ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకోండి. కెమిస్ట్రీ చదివేవాడు కెమిస్ట్ లాగా ఆలోచించడం నేర్చుకుంటున్నాడు ఎన్నాళ్లలో. ఫిజిసిస్ట్ లాగా ఆలోచించటం నేర్చుకుంటున్నాడు ఎన్నాళ్లలో. ఇంజనీర్, డాక్టర్, లాయర్ ఒక రోజులో అవుతుందా? మరి మీరు పూజలు మొదలెట్టేస్తున్నారు, ఉపాసనలు మొదలెట్టేస్తున్నారు, అసలు ఎలా ఆలోచించాలో మీకు తెలుసా? మహాకాళి ఉపాసన చేసేటప్పుడు మీ ఆలోచన ఎలా ఉండాలి? మహాలక్ష్మి సాధన చేస్తున్నప్పుడు మీ ఆలోచన ఎలా ఉండాలి? వినాయకుడు పూజ చేస్తున్నప్పుడు మీ తెలియాలి కదా అది. మరి ఏంటి మీ పూజలు? సెప్టెంబర్ వచ్చింది, చతుర్థి వచ్చింది, వినాయకుడు పూజ చేసి పారేస్తారు. పూజ చేసి పారేయటమే లిటరల్ గా, మామూలుగా కాదు, నీళ్లలో ముంచుతారు. మళ్ళీ ఆయన బయటకు ఎక్కడ వచ్చింది మనం పట్టుకుంటాడని. నవరాత్రులు వస్తాయి, దుర్గాదేవి ప్రవేశం, ఆవిడ్ని కూడా దుర్గాదేవిని కూడా. ఏం నేర్చుకున్నారు మీరు? భావమర్థమే కదా. ఆ కరెక్షన్ మనం చేయబోతున్నాం. వీఆర్ మేకింగ్ స్పిరిచువలిజం ఏ సైన్స్, ఏ టెక్నాలజీ. దానికి ఎన్ని ఆలోచన విధానం మారాలి. ఒకే ఆలోచన విధానంతో ఎప్పుడు ఏ క్షణంలో ఎవడు ఆ మాట అన్నాడో నాకు తెలియదు, కానీ శివకేశవుడికి భేదం లేదు అంటారు. ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఒకే ఎలక్ట్రిసిటీతో పనిచేసేటటువంటి హీటర్ ఫ్రిడ్జ్కి తేడా ఉంది. హీటర్తో వేడి నీళ్ళు వస్తాయి, ఫ్రిడ్జ్లో చల్ల నీళ్ళు వస్తాయి. ఎలక్ట్రిసిటీకి భేదం లేదు, ఇట్స్ ఓకే. శివకేశవులకి భేదం ఉంది. వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పారు? ఒకే ఎలక్ట్రిసిటీ ఉంది. మీరు ఆ ఉద్దేశంతో అంటే మీరేమంటారంటే శివుడు కేశవుడు ఒకడే పిచ్చెత్తింది ఋషులకి ఒకరికే వేరువేరు రూపాలు ఇవ్వడానికి. ఆ కాన్సెప్ట్, ఆ ఆలోచన విధానం. మొన్న ఎవరో ఒకళ్ళు వచ్చి, తెలిసిన ఆ స్వామీజీ విశ్వదేవాలయం వైపు చూడడు కూడా, ఈజ్ రైట్, పర్ఫెక్ట్లీ రైట్. కానీ ఎప్పుడూ నీకు శివతత్వం మీద పూర్తి అవగాహన ఉన్నప్పుడు, నువ్వు శివోపాసనే చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు విష్ణు ఉపాసన చేయలేవు. నువ్వు రెఫ్రిజిరేషన్ గురించి చదువుకుంటున్నప్పుడు హీటర్స్ గురించి చదవలేవు. చదవవచ్చు అది వేరే విషయం, చదవగలవు అది వేరే విషయం, కానీ చదవకూడదు అన్నది ఫ్యాక్టే. క్లియర్? ఈ ఆలోచనలో ఉన్నటువంటి మార్పు, ఈ ఆలోచనలలో ఉన్నటువంటి మార్పు స్పష్టంగా మీకు అవగాహన అవ్వాలి. అందువల్ల ఈనాడు పసుపు పట్టలు వేసుకురమని చెప్పేది గాయత్రి అనగానే పసుపు రంగు వచ్చేయాలి, మహాలక్ష్మి అనగానే పసుపు రంగు వచ్చేయాలి. ఇవి రెండు ఇంటర్ కనెక్ట్. మీరు తెలుపు రంగు వేస్తే పర్వాలేదా? మేము ఎందుకు వేసుకోవాలి? ఓ మిలిటరీ వాడ ప్రశ్న వేశాడు అనుకోండి, నాకు తెలుసు నేను చాలా బాగా యుద్ధం చేయగలను, నేను ఎందుకు మిలిటరీ డ్రెస్ వేయాలి? అడిగితే ఏం చేస్తావు? చంపేస్తారు అన్న మాట అంటే, డి యూ నో దట్? అంతెందుకు నీ ఓటర్ క్లాస్ పిల్లవాడికి డ్రెస్ వేయకుండా పంపించు, పంపించు. నీకు దమ్ము ఉంటే ఏం చేస్తాడు? పేరు తీసి పారేస్తాడు. అంటే నీ ఓటో క్లాసు పిల్లాడికి నీకున్నటువంటి ఒక భావం, డ్రెస్ యొక్క ప్రాముఖ్యం, ఆధ్యాత్మికులు వీరు. అండ్ యూ థింక్ యు ఆర్ గాడ్ ఓన్లీ నోన్ వాట్ యు ఆర్. అందువల్ల ఈ ఆధ్యాత్మిక జ్ఞానంలో గురుదేవులు అన్నటువంటి ఒక మాట చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నా పూర్వజన్మ వృత్తాంతాలు నేను మీకు చెప్పను. చెప్తే ఏ ఉత్కృష్టత వైపు మీ మనస్సుల్ని, ఏ ఆదర్శ కర్తవ్య నిష్ట వైపు నేను మిమ్మల్ని మౌలి చేయాలనుకుంటున్నానో అది జరగదు. నేను సాధనని ఎలా చేశానో చెప్తాను, మీరు అలాగే చేసుకోండి. కానీ ఆయన మూడు మాటలు వాడాడు. ఆయన ఇక్కడ వాడలేదు, కానీ ఆయన ఆత్మకథలో వాడాడు. ఆ మూడు మాటలు ఏంటంటే, మొట్టమొదటిది హిమాలయాలలో ప్రపంచాన్ని శాసించేటటువంటి ఒక సమూహము ఉన్నది, దాన్ని ఇన్నర్ గవర్నమెంట్ అంటాం. చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. మీలో అదృష్టవంతులు ఎవరైనా ఆ ఇన్నర్ గవర్నమెంట్ చూడటానికి వెళ్ళవచ్చేమో. మీరు వెళ్తే రాదు, మీరు వెళ్తే ఆ ఇన్నర్ గవర్నమెంట్ చూడలేదు, వాళ్ళు చూడనిస్తే మీరు చూడగలరు. అలాంటి ఇన్నర్ గవర్నమెంట్ యొక్క కన్స్ట్రక్షన్స్ ప్రతి ఊళ్ళోనూ ఉన్నాయి. హైదరాబాద్ లో ఉంది, బాంబేలో ఉంది, మెడ్రాస్ లో ఉంది, కలకత్తాలో ఉంది, నాకు తెలిసి మిగతా ఊళ్ళలో కూడా ఉండే అనుకుంటాను లాజికల్ గా. అవి విచిత్రమైనటువంటి ప్లేసెస్ లో ఉంటాయి, మీరు ఊహించలేనటువంటి ప్లేసెస్ లో ఉంటాయి. బాంబేలో మేడం బ్లావెట్స్కి వచ్చినప్పుడు కొత్తగా ఫస్ట్ టైం అప్పటికి ఇంకా థియోసాఫికల్ సొసైటీ ఇంకా ఒక రూట్స్ తీసుకురా, థియోసాఫికల్ సొసైటీయే ఫామ్ అవ్వలేదు అప్పటికి ఇంకా స్పష్టంగా. జమీందారులు, డబ్బున్న వాళ్ళు, ఆ లోకల్ యూరోపియన్స్ గ్యాదర్ అయ్యారు. గ్యాదర్ అయ్యాక ఈవిడ గబుక్కుని లేచి ఫలానా చోట ఒక భవంతి ఉంది అక్కడికి వెళ్ళాలి అంది. ఈవిడిని చూడటానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈవిడేదో చాలా గొప్ప వ్యక్తి అనుకున్నాం మేము, అసలు అక్కడ భవంతి ఏమీ లేదు, శ్మశానం ఉంది అక్కడ. అండ్ షీ సేడ్ దేర్ ఇస్ ఏ ప్యాలెస్, అక్కడ ఏం లేదు మేడం మాకు తెలుసు, మేము రోజు ఆధారం బట్టి వస్తూ పోతూ ఉంటాం, మాకు బాంబే తెలుసు, నువ్వు ఇప్పుడే దిగావు న్యూయార్క్ నుంచి, నీకేం తెలుసు, మీకెందుకు పదండి అంటే అప్పుడు కారులో అవి ఏం లేవు, జట్కా బండీలు ఉన్నాయి, దాంట్లో ఎక్కి బయలుదేరింది వెళ్ళారు. ఈవిడ డైరెక్షన్ ఇచ్చింది ఎలా వెళ్ళాలో ఆ ఏరియాలో. వెళ్ళి ఒక చోట ఆపమంతి, అక్కడ ఒక పెద్ద భవంతి ఉంది, అందమైనటువంటి గార్డెన్స్, ఫౌంటైన్స్, ఫ్లోయింగ్ వాటర్, పెద్ద భవంతి ఉంది. ఆపండి అండి. ఇప్పుడు వీళ్ళకి పెద్ద ప్రాబ్లం అయింది, ఆ భవంతి మేము ఎప్పుడు చూడలేదే అంటారు వాళ్ళు, కానీ ఉంది భవంతి, వాళ్ళు చూస్తారు. సరే వీళ్ళ లోపలికి వెళ్ళింది, ఓ 2-3 అవర్స్ తర్వాత బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత కూడా భవంతి ఉంది అక్కడ. వీళ్ళు ఎక్కారు, వీళ్ళు జట్కా వెళ్తూ ఉంటే మళ్ళీ తొంగి తొంగి చూస్తారు కదా కుతూహలం, ఉంది అక్కడ భవంతి. సరే ఈవిడిని డ్రాప్ చేయగానే అసలు వాళ్ళు మాట్లాడకుండా మళ్ళీ జట్కా వెనక్కి తిప్పించారు, అసలు మాట్లాడలేదు ఏమీ వాళ్ళు. ముందు అసలు అది ఏంటో చూడాలి, ఎప్పుడు నేను అక్కడైతే ఏం లేదు అక్కడ శ్మశాన. అలహాబాద్లో ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది ఒక వ్యక్తికి. ఒక మైదానము, మైదానంలో పెద్ద భవంతి, వెళ్ళి చూసి వచ్చారు. చూసి వచ్చిన తర్వాత వీళ్ళు వెళ్తే అక్కడ మైదానం ఉంది, ఒక రాయి ఉంది, ఆ రాయి మీద ఒక గొల్ల పిల్లవాడు కూర్చుని ఉన్నాడు అంతే. భవంతి లేదు. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే మనకి 5 ఇంద్రియాలు ఉన్నాయి, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఈ 5 ఇంద్రియాలు ఒక లిమిటేషన్ లో పనిచేస్తూ ఉంటాయి. కాస్త సైన్స్ తెలుసున్న వాడికి తెలుసు విజిబుల్ లైట్ అంటే ఎంత తక్కువ వాడికి తెలుసు. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ లో కాస్మిక్ రేస్ నుంచి ఇన్ఫ్రారెడ్ రే వరకు పెద్ద విశాలమైనటువంటి తరంగాలు ఉన్నాయి, చాలా విశాలమైనటువంటి ఫీల్డ్ అది. కానీ విజిబుల్ లైట్ ఇంతే ఉంది, ఫ్రమ్ వైలెట్ టు రెడ్, చిన్న పోర్షన్. కానీ అన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వైబ్రేషన్స్. అండ్ సపోజ్ నువ్వు కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫ్రారెడ్ వేపు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ తీసుకోగలిగావనుకో, ఇప్పుడు నీకు కంటికి చీకట్లో కనిపించినవన్నీ కూడా కనిపించటం మొదలెడతాయి. ఇన్ఫ్రారెడ్ ఫోటోగ్రఫీ మిలిటరీ ఇంటెలిజెన్స్ లో చాలా ఉపయోగపడుతుంది. మామూలు కంటికి చీకటి, కానీ ఇన్ఫ్రారెడ్ లైట్ రేడియేషన్స్ తో కనుక నువ్వు ఫోటోగ్రఫీ తీస్తే ఇదివరకు మీ కంటికి కనిపించనిది కనిపిస్తుంది. అదర్ స్పెక్ట్రమ్ రెడ్ ఇటు, వైలెట్ ఇటు, ఇటు దాటితే అంటే అదృశ్య జగత్తు ఉన్నది, నీ కంటికి అది కనిపించటం లేదు. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఉదాహరణ ఏంటి అంటే అదృశ్య జగత్తును చూడగలిగేటటువంటి వ్యక్తులు ఉన్నారు. అలాగే ఇన్నర్ గవర్నమెంట్ ప్రపంచాన్ని శాసిస్తున్నది అన్నది మీరు గుర్తుంచుకోవాలి. ఏ విధంగా అయితే ఎప్పుడైనా ఒక డేంజరస్ సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు ఎక్స్పర్ట్స్ని ఎలా పంపిస్తుందో, మన గవర్నమెంట్, లేకపోతే మన గవర్నమెంట్లు, అంటే ఐ మీన్ ఆల్ గవర్నమెంట్స్ ఇన్ ద వరల్డ్. ఓ సునామీ ఏదో వచ్చినప్పుడు ఒక గవర్నమెంటే కాదుగా అన్ని గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అలాగే ఈనాడు ప్రపంచంలో ఓ విచిత్రమైనటువంటి లేమి ఏర్పడింది, వీ హ్యావ్ లాస్ట్ ఫెయిత్. మనకి ఎవరి మీద నమ్మకం లేదు. మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచించుకోండి ఈ మాట యొక్క డెప్త్ మీకు అర్థమవుతే చాలా దూరం మీరు ఆలోచించగలుగుతారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే వీ హ్యావ్ లాస్ట్ ఫెయిత్. ఎవ్వరి మీద నమ్మకం లేదు, ఎవ్వరి మీద నమ్మకం లేదు, విశ్వాస రాహిత్యం యొక్క పరాకాష్ఠలో ఉన్నాం మనం. చాలా తమాషాగా మన మాటలు కూడా తమాషాగా ఉంటాయి. మా ఫ్రెండ్ ఒకతను ఎప్పుడు చెప్తాడు 99.9% వస్తానని. ఐ డోంట్ నో హౌ హీ కెన్ కమ్ 99.9. వస్తే 100% రావాలి, లేకపోతే 100% రాలేవు. హౌ కెన్ యూ సెండ్ 99.9% ఆఫ్ యువర్. ఆ భాష చెప్తోంది రాడు అని కదా. అంటే ఏంటి ఇక్కడ, యూ జస్ట్ కాంట్ సే వెదర్ యూ విల్ కమ్ ఆర్ నాట్. నీకు నువ్వే వస్తావా రావా ఏమో, నువ్వు అంత పెద్ద బిజీ మ్యాన్ అనమాట, ఏ అడ్డంకులు వస్తాయో నీకు. నీకు వచ్చే ఒకే ఒక అడ్డంకి ఏంటి అంటే బద్ధకం, లేజీనెస్ వల్ల నువ్వు రాలేవు. లేజీనెస్ కి ఏ గురువు దగ్గర మద్దు లేదు. భావం చెప్తోంది అర్థమవుతుందా? నేను మనకి తెలియనటువంటి అదృశ్య జగత్తులు చాలా ఉన్నాయి. కంటికి సంబంధించింది ఒకటి, దాన్ని దివ్య దృశ్యము అంటాం. చెవికి కనిపించేది వినిపించేది ఒకటి, దాన్ని దివ్య శ్రవణము అంటాం. స్పర్శకి సంబంధించేది అంటే దివ్య స్పర్శ అంటాం. రుచికి సంబంధించేది ఒకటి, దివ్యమైనటువంటి రుచి అంటాం. ముక్కుకి సంబంధించేది ఒకటి, దివ్య గంధము అంటాం. ఇది మానవ జాతి యొక్క సొత్తు. నువ్వు ఈ దివత్వం వైపు వెళ్ళవచ్చు. దివ్యం దదామి చేయచ్చు, నీకు దివ్యమైనటువంటి ఆ కళ్ళిస్తున్నాను. అంచేత మనము చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక సాధనలు జగత్తు నుంచి పారిపోయేటటువంటి సాధనలు కాదు. వీఆర్ ఎక్స్టెండింగ్ అవర్ వరల్డ్. భావం అర్థమవుతుందా? మీరు కరెక్ట్ చేసుకోవాలి మీ ఆలోచన విధానాన్ని. మీరేమీ మీ జీవితాన్ని సంకుచితం చేసుకోవటం లేదు. యు ఆర్ నాట్ బికమింగ్ నారో, యు ఆర్ ఎక్స్పాండింగ్ యువర్ సెల్ఫ్. ఆ ఎక్స్పాన్షన్ కి భగవద్గీత నాంది పలికితే భగవంతుడికి తెలియాలి. ఏ భగవద్గీత కమిటీ అయినా ఈ మాట విన్నారా మీరు? విశ్వరూప దర్శనం అని పేరు చెప్తాను. అర్జునుడు లాంటి మహాతపస్వి శ్రీకృష్ణుడిని ఒక మాట అడుగుతాడు, నేను చూడగలనా దాన్ని, ఐ మై ఫిట్. అంచేత మీరు చేసే తపస్సులు దానికి ఉపయోగపడవు, మీరు చేసేటటువంటి సాధనలు దానికి ఉపయోగపడవు. చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. ఇట్ ఈస్ ఎ చేంజ్ ఇన్ యువర్ కాన్షియస్నెస్. మీ చేతనత్వంలో మార్పు రావాలి, దట్ ఈస్ వెరీ ఈజీ. మెలకుగా ఉన్నవాడు నిద్రపోవటానికి ఏం కష్టపడాలో చెప్పండి నాకు. ఏమైనా కష్టపడాలా? కానీ నీ కాన్షియస్నెస్ మారిపోతుంది. కళలో నువ్వు నిద్ర చూస్తావు, సారీ, నిద్రలో కళ చూస్తావు. నిద్రాస్థితి వేరు, జాగ్రత్త అవస్థ లేదు. కానీ కళలు కానీ కాన్షియస్నెస్ ఖచ్చితంగా లేదు. కానీ ఆ కాన్షియస్నెస్ నీలో రావటానికి నువ్వు ఏం కష్టపడాలి? ఏం కష్టపడాలి? కష్టపడాలా? ఏమైనా కష్టపడుతున్నారా మీరు? మరి ఆధ్యాత్మికత ఇంత కష్టమైంది అనే భ్రమ ఎందుకు వచ్చిందో మనకి తెలియదు. ఎందుకు వచ్చింది అంటే, కళలు చూడాలి అంటే ఖచ్చితంగా నువ్వు నేను ఈ శరీరాన్ని అని మర్చిపోవాలి కాదా? నేను ఈ శరీరాన్ని అని గుర్తుంటే నిద్ర రాదు మీకు. అప్పుడు మీరు అనిద్ర రోగ్రస్తులు అవుతారు. అప్పుడు వచ్చిన ప్రాబ్లం అప్పుడు ఉంటుంది, నేను ఫర్గెట్ అబౌట్ ఇట్. అందువల్ల ఆధ్యాత్మిక జగత్తులో నిన్న మనం చదువుకున్నాం, నేను శరీరాన్ని అనేది మర్చిపో. నీ లోభాలు, నీ మోహాలు, నీ తృష్ణలు ఆ క్షణంలో మర్చిపో. ఆ క్షణంలో, ఏ క్షణంలో? నువ్వు ఆ కాన్షియస్నెస్ కి వెళ్లే క్షణంలో నీకు ఇది గుర్తుంటే నువ్వు ఆ కాన్షియస్నెస్ కి వెళ్ళలేవు. అంతే అక్కడ. ఈ లోభం వద్దు, మోహం వద్దు, తృష్ణ వద్దు, నువ్వు డబ్బు సంపాదించుకోవద్దు, నువ్వు శారీరక సుఖాల గురించి ఆరాట పడవద్దు అని ఏ గురువు అంటలేదు. అనడు దమ్మున్నటువంటి గురువు ఉంటే, ఆధ్యాత్మికత అంటే తెలుసున్నటువంటి గురువు అంటే, అసలు అవన్నీ నీకు కొట్టుకొస్తాయ్యా, పరిగెట్టుకొస్తాయా సుఖాలంతా కూడా. ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ టు యూ అంటాడు క్రైస్ట్. నువ్వేం ప్రయత్నించక్కర్లే ఈ భౌతిక సుఖాల కోసం. నువ్వు వద్దు అనక్కర్లే, ఆ మూర్ఖత్వం చేయబాకండి. భౌతిక సుఖాల వెంట వెంపర్లాట వద్దు. తేడా అర్థమైందా? వెంపర్లాట వద్దు. ఇంకేత నువ్వు వెంపర్లు అడుగుతూ ఉంటే ఆ కాన్షియస్నెస్ కి వెళ్ళలేవు. అర్జునుడికి ఆ డౌట్ వచ్చింది, నేను మహాభారత యుద్ధం చేయబోతున్నాను, మరి నాకు వెంపర్లాంటి ఉంది కదా, లప్ప యుద్ధం ఎందుకు చేస్తాం అని చెప్పి ఆయన మనిషి మన్యతే ఎది త్వం శక్యం, నేను ఆ సూక్ష్మ జగత్తుని చూడగలను అని నువ్వు అనుకుంటే, అనుకున్నాకేం చేయాలి, ఆ దృష్టి గురువు ఇవ్వాలి. నీ అంతట నీకు ఎప్పటికీ ఏ సాధనని చేసినా రాదు. రాక్షస ద ఎగ్జాంపుల్, రావణాసుడికి రాలేదు ఆ దివ్య దృష్టి, మూడు లోకాల్లో ఉన్నాడంతే. ఏంటి మూడు లోకాలు? భౌతికమైన శరీరం యొక్క లోకం, కోరికల యొక్క లోకం, ఆచరణ యొక్క లోకం. అంటే ఆచరణ అంటే ఆలోచనలు. ఆచరణ అనేటువంటి పదాన్ని గుర్తుంచుకోండి, నీ మనస్సులో ఏది ఉందో అది కోరికగా మారితే ఆచరణ అవుతుంది. ఆచరణ అంటే ఆలోచన కోరికగా మారినటువంటి పరిస్థితి. ఇది రావణాసురుడికి ఉంది, ప్రతి రాక్షసుడికి ఉంది, వాడికి ఆ దివ్య లోకం తెలియదు. అంచేత మనం మాట్లాడుకుంటున్నటువంటి ఆధ్యాత్మికత ఎక్కడో ఉన్న దాని గురించి మాట్లాడుకోవటం లేదు, ముక్తి కోసం మాట్లాడుకోవటం లేదు. వదులుకోండి ఆ గందరగోళాన్ని, సర్వనాశనం చేసే పారేశారు. ఏమీ చేతగానటువంటి గురువులు, ఏమీ తెలియనటువంటి గురువులు, అవగాహన రాహిత్యం ఉన్నటువంటి గురువులు. అందుకే ఇందులో ఆయన తర్వాత ఏడుస్తాడు, నాకు ఎప్పుడు కూడా శాంతి లభించలేదు. ఇంతమంది మానవులు ఏడుస్తూ ఉంటే నేను పోయి స్వర్గంలో కూర్చునేటటువంటి పిచ్చి ఆలోచన నాకు రాలేదు అంటాడు. ఏ తండ్రికి వస్తుంది పిల్లవాడు ఏడుస్తూ ఉంటే నేను శాంతంగా కూర్చుంటాను? ఆధ్యాత్మికత యొక్క ఆ సోమర్ సాల్ట్ అర్థం చేసుకోండి. కంప్లీట్ రివర్సల్ మీరు నేర్చుకోబోతున్నారు. ఆధ్యాత్మికతలో మీరేమి సుఖాలు పొందటం లేదు, సామర్థ్యాన్ని పొందుతున్నారు, శక్తిని పొందుతున్నారు. దేనికి సామర్థ్యం శక్తి పొందుతారు? ఇతరుల దుఃఖాన్ని తీసివేయటానికి సామర్థ్యాన్ని పొందుతారు, ఇతరుల బాధ తీసివేయటానికి సామర్థ్యాన్ని పొందుతారు. దానికి మనం ఏం చేయాలి, ఏ విధమైనటువంటి జీవితం విధానం అవలంబించాలి అనేది మనం చదువుకుంటున్నాం. క్లారిటీ ఉంచుకోండి, మళ్ళీ స్లిప్ అవుతారు మీరు, గ్యారంటీగా స్లిప్ అవుతారు. స్లిప్ అవ్వబాకండి. మీరు ముక్తి కోసం చేయటం లేదు, మీరు స్వర్గప్రాప్తి కోసం ఏమీ చేయటం లేదు. దానికోసమే కనుక ఇక్కడికి వచ్చి ఉండి మా గురువు గారి దగ్గరికి వచ్చి ఉంటే నేను ఇప్పుడే జాగ్రత్త పడండి ఆ విషయం ఈయన చెప్పాడు. ఆయనకే లేదు అది, ఆయన చేతకాన్ని మనకేం చెప్తాడు. కానీ మనకి ఏమి చెప్పబోతున్నాడు ఆయన, నీ దృష్టిని దివ్య దృష్టిగా మార్చుకో, నీ శ్రవణాన్ని దివ్య శ్రవణముగా మార్చుకో, నీ స్పర్శని దివ్య స్పర్శగా మార్చుకో. ఈ పదాలకి కూడా మనం అర్థం మర్చిపోయాం. మనం దివ్య స్పర్శ అంటే ఏంటో తెలుసా మీకు? దాన్ని సైకోమెట్రీ అంటాం. జర్మనీలో మొన్న మొన్నటి వరకు కూడా ఆ వ్యక్తి బతుకున్నాడు, నాకు ఇప్పుడు పేరు గుర్తు రావటం లేదు. ఆ వ్యక్తి ఏం చేసేయడం అంటే, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి విశిష్టమైన శక్తి, ఏ వస్తువు ఆయన చేతికి ఇచ్చినా ఆ చుట్టుపక్కల జరిగిన సంఘటనలు చెప్పేస్తాడు, భూత భవిష్య వర్తమానాన్ని. చేత చాలా మంది పోలీసు హత్య కేసులో ఆయన హెల్ప్ తీసుకున్నారు. హంసవాళ్ళ హత్య కేసు ఉంటే ఆ హత్య జరిగిన స్థలంలో ఉన్నటువంటి ఒక రూమ్ ఆలోచించారు, ఆయనకి పట్టుకున్నాడు, చెప్పేస్తాడు ఇది ఇలా ఇలా జరిగింది, ఇలా ఇలా జరిగింది. దివ్య స్పర్శ అంటే మీరు దేనినైనా ఒక వస్తువుని ముట్టుకుంటే, మీరు ఆ దివ్య స్పర్శ కనుక ఉపయోగించుకోగలిగితే ఏం జరుగుతుంది, ఆ మొత్తము ఆ పదార్థము ఆ కణము ఆ ఎక్కడ నుంచి వచ్చిందో, ఎవరెవరు దాన్ని ముట్టుకున్నారో, ఎలాంటి సంఘటనలు దాని చుట్టూ అల్లుకున్నాయో అవన్నీ నీకు తెలుస్తాయి. మరి ఇవన్నీ తెలిస్తే చాలా బోరు కదా, అంత కష్టం. కానీ మీరు భయపడక్కర్లేదు, వద్దనుకుంటే ఇప్పుడు ఆవిడ ఫోన్ పక్కన పెట్టినట్టే స్విచ్ ఆఫ్ చేసేట. ఈ దివ్య స్పర్శ మీరు ఉపయోగించుకోగలిగితే ఉపయోగించుకోవచ్చు, ఉపయోగించుకోవద్దు అంటే మానేయచ్చు. కానీ ఇది అర్థం చేసుకోవాలి, దానిని గాయత్రి యొక్క ఐదు ముఖాలు అన్నారు. అంచేత ఈ గాయత్రి యొక్క ఐదు ముఖాలు ఏంటో కూడా తెలియదు మనకి. ఎదురుకుండా చూస్తూ ఉంటాం ఐదు ముఖాల తల్లిని, ఏంటి ఐదు ముఖాలు నీలోనే ఉన్నాయి ఐదు ముఖాలు? ఈ ఐదు ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఈ ఐదు ఇంద్రియాలు దివ్యత్వాన్ని పొందితే గాయత్రి ఉపాసన అవుతుంది. అంతే, ఈ గాయత్రి ఉపాసనకి ఇన్నర్ గవర్నమెంట్ గురించి చెప్తా చెప్తున్నాను మీకు. ఇదంతా కూడా హిమాలయాలలో కొన్ని కోట్ల సంవత్సరాల బట్టి ఇతర గ్రహాల నుంచి వచ్చినటువంటి మానవ శరీరధారులు ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ఎందుకంటే మానవుడికి తనని తానే శాసించుకోవడం తెలియదు, ఇంకా వాడు పృథ్వీ గ్రహాన్ని శాసిస్తాడు. కానీ ఆ ఇన్నర్ గవర్నమెంట్ లో ఈనాడు మానవ జాతికి సంబంధించినటువంటి కొంతమంది మనుషులు కూడా ఆ స్థాయికి వెళ్ళారు. ఆ స్థాయికి వెళ్ళినటువంటి కొంత మానవ జాతికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇతర గ్రహాల నుంచి అనేక కోట్ల సంవత్సరాల బట్టి పృథ్వీ గ్రహం మీద పృథ్వీని శాసిస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళు నలుగురు. వాళ్ళనే భాగవతంలో మనం సనత్కుమారులు అంటాం. వాళ్ళు నలుగురు ప్రపంచాన్ని శాసించే వాళ్ళు. ఎప్పుడు చిన్నపిల్లలాగే ఉంటారు, అంటే వాళ్ళకి ఏజ్ లేదు, దే ఆర్ బియాండ్ టైం. ఇది ఒక ఫస్ట్ రివల్యూషన్ అనే వారి కాన్సెప్ట్ రావాలి. ముందు ఆ నమ్మకం మీకు ఉండాలి. గవర్నమెంట్ ఉన్నది, ఈ పృథ్వీని ఆ గవర్నమెంట్ వదిలేదు. ఎప్పుడు కెలామిటీస్ లాంటి లెవెల్ వచ్చి ఇంకా పృథ్వీ గ్రహం నాశనం అయిపోతుంది మానవుల వల్ల అంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అనేటువంటి ఆ ప్రామిస్ గ్యారంటీగా నిలబెట్టుకోబడుతుంది. కానీ కృష్ణావతారం కంటే ముందు వచ్చినటువంటి అవతారాలన్నీ కూడా ఇతర లోకవాసుల వల్ల వచ్చినదే. ఇంకా మానవ జాతిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇన్నర్ గవర్నమెంట్ లో పాలు పంచుకోగలిగేటటువంటి స్థాయికి అప్పుడు రాలేదు. కృష్ణావతారం అప్పుడు రాలేదు. కృష్ణావతారం తర్వాత కొన్ని వేల మంది ఆ స్థితికి ఎదిగారు. కొన్ని వేల మంది ఆ స్థితికి ఎదిగారు. ఇన్నర్ గవర్నమెంట్ ఉన్నది, ఇన్నర్ గవర్నమెంట్ ని కాంటాక్ట్ చేయగలం. ఈ స్థితికి కొన్ని వేల మంది ఎదిగారు. ఈ కొన్ని వేల మందిలో బుద్ధుడు టైం అప్పుడు కొంతమంది ఇన్నర్ గవర్నమెంట్ లో పోస్టులు కూడా వచ్చాయి. క్రైస్ట్ టైం వచ్చేసరికి ఇన్నర్ గవర్నమెంట్ లో ఆల్మోస్ట్ 33% పర్సనే మన వాళ్ళయ్యారు. మన వాళ్ళంటే మానవ శరీరధారులు, వాళ్ళ ఆత్మోన్నతి ప్రకారము ఇన్నర్ గవర్నమెంట్ లో డిఫరెంట్ పోస్టులు తీసుకోగలిగారు. ఎవరి టైంకి? క్రైస్ట్ టైంకి వచ్చేసరికి. అది ఆ ఇంపార్ అంతే. ఇప్పుడు బుద్ధుడు గొప్పవాడా క్రైస్ట్ గొప్పవాడా మురుగర్థం? అది ఆల్ బిలాంగ్ టు ద సేమ్ ఇన్నర్ గవర్నమెంట్. ఈనాడు ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితి ఏంటి అంటే, అసలు మొత్తము ప్రపంచంలో ఉన్నటువంటి శాసన వ్యవస్థ వాళ్ళ చేతులకి వెళ్ళిపోవాలి. తేడా అర్థమైందా? అంతే, ఇప్పుడు ఇన్ని గవర్నమెంట్స్ ఉన్నట్లే, దట్ గవర్నమెంట్, కానీ ఆ దట్ గవర్నమెంట్ ఏజెంట్ ఇప్పుడు పరిపాలించాలి. అంటే ఓ చీఫ్ మినిస్టర్ కానీ, ఓ ఎమ్మెల్యే కానీ, ఏ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కానీ, వాళ్ళ తాలూకు వాళ్ళు కానీ ఎవరై ఉండాలి? అపాయింటెడ్ బై దెమ్, బై ద ఇన్నర్ గవర్నమెంట్. దానికి ప్రూఫ్ ఏంటి అంటే సాయి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగి రాజ. వాట్ డు యూ మీన్ బై దట్ స్టేట్మెంట్? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, నాయక మీన్స్ లీడర్. కానీ మనుష్యులకి ఆ కాన్సెప్ట్ అర్థం కాలేదు, యవధూత కాన్సెప్ట్ అర్థం కాలేదు, ఈ దత్తాత్రేయ కాన్సెప్ట్ అర్థం కాలేదు. ఎప్పుడైతే దత్తాత్రేయ కాన్సెప్ట్ మీకు అర్థం అవుతుందో, దత్తాత్రేయ అనగానే మీకు మూడు తలకాయలు గుర్తొస్తాయి, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవుడు. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ. నాకు గురువు తప్ప ఇంకెవడు అక్కర్లేదు, ఏ దేవత అక్కర్లేదు. ఆ దత్తాత్రేయ కాన్సెప్ట్ గురించి నేను మాట్లాడుతున్నాను, కానీ దత్తాత్రేయ అనగానే మీకు ఎవడు గుర్తొస్తాడు? మూడు తలకాయలు ఉన్నటువంటి వ్యక్తి గుర్తొస్తాడు? నో, హీజ్ అ సింబల్ ఆఫ్ దట్. హీజ్ అ సింబల్ ఆఫ్ దట్. మన గవర్నమెంట్ సింబల్ ఆ మూడు సింహాలు ఉన్నాయి కదా. అంటే ఆ మూడు సింహాల గవర్నమెంటా? మూడు సింహాలు గవర్నమెంట్ కాదు, ఏమి కాదు, ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ దట్ ఇండియన్ గవర్నమెంట్. అంటే ఆ మూడు, గురువు అంటే ఆ మూడు, దత్తాత్రేయుడు యొక్క గురు కాన్సెప్ట్. అంతే ఈ గురుతత్వానికి మీరు ఇప్పుడు లొంగాలి. మనకి గురువులు లేరు, అర్థమైంది? కుల గురువులు ఉన్నారా ఎవరికైనా? దానికి కృష్ణ చరిత్ర చదవమని చెప్పేది అందుకు. ఎంత ప్రాముఖ్యత ఉంది అంటే కులగురువుకి, కృష్ణుడికి నామకరణ సంస్కారం జరగాలి. కులగురువే నామకరణ సంస్కారం చేస్తాడు. అంతేత కృష్ణుడి యొక్క కులగురువు నామకరణ సంస్కారం చేశాడు అని తెలిస్తే ఖచ్చితంగా కంసుడికి అర్థమైపోతుంది, ఈ వీడు ఎనిమిదవ వాడు. ఈవెన్ టేకింగ్ దట్ రిస్క్, అంటే గురువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో అప్పుడు అర్థం చేసుకోండి. గోశాలలో రహస్యంగా కృష్ణుడికి నామకరణం జరిగింది కుల గురువు ద్వారా, గర్గాచార్యుడు ద్వారా. ఆ ఇంపార్టెన్స్ మన జీవితాలలో మన గురువుకి ఇస్తున్నామా? అసలు అలాంటి గురువేడు మనకి మార్గదర్శనం చేసేటటువంటి గురువే వస్తాడు? ఎనీ వన్ ఆఫ్ యూ కెన్ బికమ్ లైక్ దట్. శ్రీరామ శర్మ ఆచార్య జీవిత విధానము ఆ గ్యారంటీ ఇస్తుంది. మీకు దమ్ము ఉన్నదా? మీరు మీ కులానికి కుల గురువుగా మారగలరా? అంటే గోత్రాలవుతే ఉన్నాయి, కానీ అసలు ఆ ఋషి ఎవడో కూడా మనకి తెలియదు. చాలా మందికి వాళ్ళ గోత్రాల పేర్లు తెలిస్తే చాలు, వాళ్ళ ఋషులు కూడా తెలియదు. కానీ అసలు ఆ ఋషులు ఎవరు? అవర్ గైడ్. మన జీవితాన్ని ఆ ఋషిమయ మార్గంలో తీసుకువెళ్ళాలి అనేటటువంటి ఆ గోత్రము, ఆ గోత్రంలోనే పెళ్లిని ఎందుకు చేసుకోవద్దు అన్నారు అంటే దానికి ఏదో టెక్నికల్ పేరుంది, సగోత్ర మ్యారేజ్ ఏదో. అది మామూలుగా హిందూయిజంలో లేదుట, తర్వాత ఇప్పుడు ఒప్పేసుకుంటున్నాం మనం. ఒప్పుకోవినా ఏదైనా ఒకటే, ఎందుకంటే ఒకే గోత్రంలో నువ్వు పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది, ఆ ఋషులే నీకు మార్గదర్శకులు అవుతారు, ఇంకా వైట్నెస్ అలా వస్తుంది. సరే, వైట్నెస్ రావాలంటే ఏంటి అని ఋషుడు మ్యారీడ్ అని అదరు. చాలా లాజికల్ ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి విచ్ వీ హ్యావ్ టు లెర్న్. కానీ వీటిలో చాలా ముఖ్యంగా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ద రీజన్ ఇన్ ద గవర్నమెంట్. అంతేత ప్రపంచానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ముప్పు రాదు, ఆ శ్రద్ధ విశ్వాసం ఉండాలి. దట్ ఈస్ ద గ్రూప్ వీఆర్ ట్రైంగ్ టు డెవలప్. మనకు కనిపిస్తూ ఉండొచ్చు ఏంటి సర్వనాశనం అయిపోతుంది, మనుషులు ఇలా ఉన్నారు, వాళ్ళు ఇలా ఉన్నారు. డోంట్ వరీ, భగవంతుడి మీద ఇన్ని కోట్ల సంవత్సరాల బట్టి మానవ జాతిని రక్షిస్తూ ఉన్నటువంటి ఆ దైవీ ప్రణాళిక యొక్క గురుత్వం మీద మీకు నమ్మకం ఉండాలి. ఈ దేని మీద మీకు నమ్మకం ఉండాలి? ఆ దైవీ ప్రణాళిక యొక్క అంశే మీలో కూడా ఉన్నది, దాన్ని ఆత్మాంశం. మన భారతీయులలో అందరికీ నమ్మకం ఉంది మనం ఆత్మలని. మనము ఆత్మలమే, కానీ ఆత్మల వల్ల జీవిస్తున్నావా మనం? శారీరకంగా కూడా జీవించటం లేదు కరెక్ట్గా. ఓ విదేశీయుల్లో పంజాబీ వాళ్ళను చూస్తే నీకు తెలుస్తుంది వాళ్ళ శరీరాలు ఎలా ఉంటాయో మన శరీరాలు ఎలా ఉంటాయో. అంతేగా ఎప్పుడైతే ఇన్నర్ గవర్నమెంట్ ఉన్నది, ఆ ఇన్నర్ గవర్నమెంట్ ఎలాగ శాసన వ్యవస్థ చేయిస్తుంది అన్నది భాగవతంలో చెప్పబడి ఉన్నది. అందుకని భాగవతంలో రుక్మిణి కళ్యాణం మనం ఖచ్చితంగా చేసుకోవాలి అని నేను చెప్పేది. కానీ ఆ ఇన్నర్ గవర్నమెంట్ది ఒక రుక్మిణి కళ్యాణంతో మీకు అర్థం అయిపోతుందా? అవ్వదు కదా. హౌ కెన్ యూ అండర్స్టాండ్ ది ఇన్నర్ గవర్నమెంట్? ఇన్ వన్ రుక్మిణీ కన్యా లైఫ్ ఆఫ్టర్ లైఫ్ మిరర్ చేసుకుంటూ ఉండాలి. రెండో దేవర్థం వారి మనకి, ఒకవేళ మనం ఆత్మలమే అవుతే మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ యొక్క ఉనికి శ్వాస ద్వారానే ఉన్నది అన్నది మనకి తెలుసు. దానికి పెద్ద మనం స్పిరిచువలిస్ట్ అవ్వక్కర్లేదు, సైంటిస్టులు అవ్వక్కర్లేదు, ఏఇస్టులు అవ్వక్కర్లేదు. ఆత్మే ఉంటే మన శరీరంలో ఆ ఆత్మ యొక్క ఉనికి దేని బట్టి తెలుస్తుంది? శ్వాస బట్టి. శ్వాస ఆగిపోతే ఆత్మ లేదు, శ్వాస ఉంటే శరీరంలో ఆత్మ ఉంది. మరి శ్వాసను ఉపయోగించి మీరు ఎలా జీవించాలి అనేది గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం మనకి శ్వాసను ఎలా ఉపయోగించుకోవాలో చెప్తుంది. శ్వాసకి గాయత్రి మంత్రానికి ఉన్న సంబంధం కూడా మర్చిపోయింది, పూర్తిగా మర్చిపోయింది. నోబడి నోజ్ అబౌట్ ఇట్. గయాం ప్రాయతీకి గాయత్రి, ప్రాణాలను రక్షించేది గాయత్రి. మరి ప్రాణం అంటే ఏమిటి, ఆకాశం అంటే ఏమిటి, ఈ రెండు తెలియాలి మనకి. ఇంతేంటే దత్తాత్రేయుడి యొక్క నామాలలో అతి ముఖ్యమైనటువంటి నామం ఏంటి అంటే దిగంబర. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. మరి దిగంబర తత్వము అంటే ఆకాశ తత్వము గురువు. మరి ప్రాణతత్వము ఆకాశంలోని కదలిక, వాయుతత్వం. ఈ రెండు తెలియాలి మీకు, ఆకాశము ప్రాణము. స్థిరమైన ప్రాణము ఆకాశము, అస్థిరమైనటువంటి ఆకాశము ప్రాణము. ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. శ్లోక డెప్త్కి వెళ్తాం, అది ఇంకెందుక ఫైనల్ అయ్యాక ఆ లెవెల్కి వస్తాయి. డెఫినేషన్ గుర్తుంటుందా మీకు? ఆకాశము స్థిర ప్రాణము, ప్రాణము అస్థిరమైన ఆకాశము. అంటే రెండు ఆల్మోస్ట్ సిమిలర్. కదలిక ఉన్న ఆకాశము ప్రాణము, కదలిక లేని ఆకాశము ఆకాశము. క్లియర్? అంచేత ఈ గాయత్రి మంత్ర సాధన, గురుదేవులు అందజేసినటువంటి గాయత్రి మంత్ర సాధన చెలిస్తున్నటువంటి ప్రాణాన్ని స్థిరముగా ఎలా ఉంచుకోగలము అనేది నేర్పుతున్నది అన్నది మీకు తెలియదు. నేను ఇన్ని కోట్ల మంత్ర జపం చేశాను, నేను అన్ని మంత్ర జపాలు చేశాను, ఇది చేశాను, అందులో మీనింగ్. మరి తప్ప తప్పు కాదు, కానీ అది శ్రీరామ శర్మ ఆచార్య చెప్పిన గాయత్రి కాదు. అందువల్ల ఐదు రకాలుగా సంచరిస్తున్నటువంటి ప్రాణాలు స్థిరమైపోయి ఏకముఖిగా మారాలి అనేది ఏకముఖి గాయత్రి అర్థం. అంతే తప్ప ఆయన ఏకముఖి గాయత్రి అనే ఒక కొత్త గాయత్రి అనేవనే, మన శరీరంలో అస్థిరముగా చలించేటటువంటి ప్రాణాలు ఐదు రకాలుగా ఉన్నాయి, ఐదు ఇంద్రియాలుగా ఉన్నాయి. క్లియర్? ఈ ఐదు ఇంద్రియాలు చలిస్తూ ఉంటే ప్రాణాలు, ఈ ఐదు ఇంద్రియాలు అంటే ఐదు ప్రాణాలు చలించకుండా ఉంటే ఏమవుతుంది? ఒకే ఆకాశం, అది ఏకముఖి గాయత్రి. అది అర్థమవుతుంది చాలా మందికి ఏకముఖి గాయత్రి ఏంటో, ఈ పంచముఖి గాయత్రి ఏంటో. తర్వాత ఖచ్చితంగా నేను బయటకు రాగానే మీరు అయితే మీ ఏడు ముఖాల మహాయోగేశ్వరి దేవి ఏంటో అని కూడా అడుగుతారు. అది ఇప్పుడు నేను చెప్పను నేను దాన్ని. కానీ ఈ గాయత్రి ఉపాసన ఇవాళ మనం చేసుకోబోతున్నామని చెప్పాను. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఇంత ఉదాహరణ ఇవ్వాల్సి వచ్చిందో? ఇన్నర్ గవర్నమెంట్ ఒకటి ఉన్నది, ఆ ఇన్నర్ గవర్నమెంట్ నుంచి వ్యక్తులు వస్తూ ఉంటారు, వాళ్ళు మనకి మార్గదర్శనం చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఇన్నర్ గవర్నమెంట్ మార్గదర్శనం అనే మాట వింటామో, మనం వాళ్ళకి చెప్పిన మాట నేను వాళ్ళ గొప్పతనం గురించి ఆలోచిస్తాం. మా గురువు అక్కడి నుంచి వచ్చాడంటే మా గురువు ఇక్కడి నుంచి వచ్చింది, మీ గురువు ఎక్కడి నుంచి వచ్చాయంటే వాడు చెప్పింది చెయ్యి. అంతేత ఈయనేం చెప్పాడు, నేను ఎక్కడి నుంచి వచ్చాను చెప్పను అని. కానీ మీకు ఒక హింట్ ఇస్తున్నాను నేను, ఫిలాసఫికల్ లిటరేచర్ కనుక మీరు స్పష్టంగా చదివితే శ్రీరామ శర్మ ఆచార్య అనేటువంటి వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో, ఆయన అంతస్తు ఏంటో, ఆయన సాహస ఏంటో అర్థమవుతుంది. మీరు చదువుకోవాలండి. నేను చెప్తా, కెన్ ఐ టెల్ ఇట్ ఇన్ దీస్ క్లాసెస్? మళ్ళా దానికోసం మళ్ళా నేను మళ్ళా మీరు క్లాస్ పెట్టుకోండి అని చెప్తాను నేను. కానీ మీరు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, ద బిగినింగ్స్ ఆఫ్ ద సిక్స్త్ న్యూట్రిషన్ చిన్న పుస్తకం చదివితే మీకు అర్థమైపోతుంది. లేదు ఇంకా డెప్త్గా వెళ్ళాలి అంటే మ్యాన్ రెండు కోలన్లు వెన్ విదర్ వేర్, ఎక్కడి నుంచి వచ్చాడు ఎటు వెళ్తున్నాడు అనే ఒక పుస్తకం ఉంది. అందులో ఈ డీటెయిల్స్ అన్ని దొరుకుతాయి మీకు. చంద్రగ్రహము నుంచి వచ్చినటువంటి మానవ జాతి, పృథ్వీ గ్రహాన్ని వదిలి మానవ జాతి ఎక్కడికి వెళ్తుంది అనేది ఆ పుస్తకంలో చెప్పబడి ఉన్నది. మ్యాన్ వెన్ విదర్ వేర్, అంతలా ఒక పుస్తకం చదవలేము మాస్టర్ అంటే అందులోంచి లాస్ట్ పేజెస్ సిక్స్త్ రూట్రేస్, బిగినింగ్స్ ఆఫ్ ద సిక్స్త్ రూట్రేస్ అనే బుక్ ఉంది, అది కొరకు చదువుకో. కానీ నేను చెప్పాక మీరు చదువుకోలేదు అనుకోండి, నా క్లాసెస్ వల్ల మీకు అంతర్జ్ఞానం వస్తుంది అనే అపోహలో ఉండకండి. ఐ కెన్ మోటివేట్ యూ, ఐ కెన్ టెల్ యూ వేర్ టు లుక్. అంటే ఇప్పుడు గాయత్రి గురుదేవులు చేసినటువంటి ఏకముఖి గాయత్రి మీకు అర్థమైంది కదా. ఈ ఏకముఖి గాయత్రి సాధన మీరు చేస్తున్నప్పుడు మీకు నాలుగు విషయాలు అక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఏకముఖి గాయత్రిలో మొట్టమొదట మీకు కనిపించేది ఏంటి అంటే హంసవాహిని, ఈ గాయత్రిని మనం ఎప్పుడు ఏం చెప్తామంటే హంసవాహిని అని చెప్తాం. రెండోది మీకేం కనిపిస్తుంది, ఒక చేతిలో కమండలము ఇంకొక చేతిలో రుద్రాక్ష కానీ పుస్తకాలు కానీ ఉంటే డిపెండింగ్ అపాన్ ది ఆర్టిస్ట్. తర్వాతది పద్మము, ఇవి నాలుగు ఉంటాయి. ఈ నాలుగింటిని అర్థం చేసుకోగలిగితే మీలో ఉన్నటువంటి ప్రాణశక్తి దిగంబర స్థితికి వెళ్తుంది. దిగంబర స్థితి అంటే దత్తాత్రేయ స్థితి, అంటే ఆకాశ స్థితికి వెళ్తుంది. అది ఆ ఏకముఖి గాయత్రి సాధన ఎలా చేయాలో అనేటటువంటిది ఆయన చెప్పినటువంటి విధానం మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. బొమ్మను చూస్తూ వెళ్తాడు ఎంతమ్మా ఏముందమ్మా, హార్ట్ ఆపరేషన్ చేసేవాడు కత్తి ఉపయోగిస్తాడు, కంటి ఆపరేషన్ చేసేవాడు కత్తి ఉపయోగిస్తాడు, కానీ వాడు ఉపయోగించేది వేరే చోట. అలాగా ఈ ఆయుధాలు ఒకటే కానీ ఎక్కడ ఉపయోగిస్తారు అన్నది తేడా అమ్మా. క్లియర్? ఇంతట అన్ని కమలాలే కానీ ఏ ఫీల్డ్ లో ఆ కమలము ఉన్నది? షట్చక్రాలు షట్ కమలాలు అంటాం కదా, మూలాధారం కింద ఉంది, సహస్రాల పద్మం పైన ఉంది, అన్ని కమలాలు. డౌట్ క్లియర్? పేజీ 12 కింద నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8 లైన్స్ వెళ్ళండి. పెన్ను లేకుండా ఎలా వ్రాయగలము ఆ సెంటెన్స్ కనిపించిందా? అంచేత పూజ ఉపాసన వద్దని చెప్పటం నేను చాలా తప్పు. చాలా మంది మరి నా మాట కేవలము మీ వరకే పరిమితము, బయట నేను ఇది అన్నాను అని నేను రికార్డ్ చూపించినా తప్పు రికార్డ్ చేశారంట, మీ వరకే పరిమితం. అదేంటంటే చాలా మంది కొన్ని సంస్థలు కర్మకాండలను ముఖ్యంగా పూజలను డిక్లేర్ చేస్తున్నారు. వాళ్ల సాధకులకి గురువుగా వాళ్ళు ఏం నేర్పుతున్నారో నాకు తెలియదు. అంటే తప్ప ఒప్ప నేను చెప్పలేను, కానీ నా ఉద్దేశ ప్రకారము మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కర్మకాండలు వదలకండి, కర్మకాండలు వదలకండి ఎట్టి పరిస్థితుల్లో. భాగవతము గ్యారంటీ, మా గురుదేవుడు శ్రీరామ శర్మ ఆచార్య దీనికి గ్యారంటీ. చెట్టు కొన్ని చిత్ర విచిత్రమైనటువంటి సంస్థలు ఉన్నాయి. ఒకళ్ళు నేను ఒకరోజు యజ్ఞం నిర్వర్తించి అర్ధరాత్రి 12 అయిపోయింది, రాత్రి వస్తున్నాను, వర్షం కురుస్తుంది. విజ్ఞానికి వచ్చిన వాడిని గురించి మాస్టర్, మీరు చెప్పిందంతా విన్నాము, మీరు చాలా బాగా చెప్తున్నారు, కానీ ఇంత దిగజారిపోయారు ఏంటి మాస్టర్ అన్నది. కన్ఫ్యూజ్ అయిపోయాను. ఒక పక్కైనా చాలా బాగా చెప్తున్నా అన్నారు, రెండో పక్క ఇంత దిగజారిపోయారు ఏంటి. మీరు ఆత్మజ్ఞానులు కదా, ఆత్మ పరమాత్మ గురించి చెప్పండి, కానీ యజ్ఞం గురించి ఏం చెప్తున్నారు? యజ్ఞాన్ని చిన్నపిల్లలు చేసుకోవాల్సింది కదా. మాకు భగవద్గీత రాసిన వాడి మీద చాలా బాధ వేసింది. సహయజ్ఞ ప్రజాశిష్వ పురోవాచ ప్రజాపతి. మనిషి ఎప్పుడైతే పుట్టాడో వాడితో పాటే యజ్ఞాన్ని కూడా పుట్టించాట బ్రహ్మ. ఆ శ్లోకం అర్థం ఉంది, సహయజ్ఞ ప్రజాశిష్వ పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం ఏకవో స్త్రిక్త కామదు. నీకు కోరికలు తీరాలి అంటే యజ్ఞం తప్ప ఇంకో మార్గం లేదు. నువ్వు కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటూ బంగారం ప్లేట్ నీకు కావాల్సిన వంటకాలన్నీ అక్కడ పెట్టుకుని తిను అంటే ఏం తింటావు? ధ్యానం చేస్తూ తినగలవు, తినాలంటే ఏం తిను? ఆశ వేస్తుంది, ధ్యానం చేస్తూ కూర్చుంది. ఇందుకు అంత మూర్ఖత్వం అయినటువంటి పరిస్థితులు భారతదేశంలో వచ్చాయని చాలా బాధ చేస్తుంది. బీ కేర్ఫుల్ అబౌట్ దట్. ఎప్పుడైనా మీకు ఎవరైనా ఈ విషయం చెప్తే కర్మకాండ వద్దని యుద్ధం చేయకండి వాళ్ళతో. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు ఫైట్. మాకు ఇంతే వచ్చాయా అండి, వీఆర్ హ్యాపీ విత్ అవర్ కర్మకాండ, యూ ఎంజాయ్ విత్ యువర్ మెడిటేషన్స్ అండ్ దిస్ అండ్ దట్. క్లియర్? కర్మకాండ చాలా ఉపాసం. పెన్ను లేకుండా మీకు ఎంత బ్రెయిన్ ఉంటే ఏం లాభం? ఏం రాస్తాం? పనిముట్లు లేకుండా ఎంత గొప్ప బ్రెయిన్ సర్జన్ అవుతే ఏం లాభం? నువ్వు చేయగలవు ఆపరేషన్? కర్మకాండ చాలా ముఖ్యం, కానీ కర్మకాండ ఉపయోగించుకోవటం నేర్చుకోండి. అది ఇప్పుడు మీరు నేర్చుకోబోతున్నారు. పెన్ను లేకుండా ఎలా వ్రాయగలము, పూజా ఉపాసన లేకుండా ఆత్మిక ప్రగతి మాత్రము ఎలా సంభవము అంటే, పూజా ఉపాసన ఉండాలి, పూజలు మానేయకండి ఎందుకు చెప్పేస్తాను. అధ్యయనము ఎక్కడ, ఇంత తెలుసుకున్న తర్వాత మనకి ఇంకొక విషయం స్పష్టంగా తెలియాలి. అధ్యయనము స్వాధ్యాయము చింతన మననల యొక్క బౌద్ధిక వికాస ప్రక్రియ సంపన్నము చేయకుండా కేవలము కాగితము పెన్ను ఆధారముగా వ్యాసములు కవితలు రాయలేము. సింపుల్ కదా. మీరు పోయిట్రీ రాయాలన్నా ఒక ఎస్సే రాయాలన్నా ముందు మీ బుద్ధి వికసించాలి. వికసించాక రాయాలి అంటే పెన్ను ఉండాలి. నా బుద్ధి వికసించింది కనుక నేను తప్ప నేను చెప్తాను నువ్వు రాసుకో అన్నావు అనుకో, ఎవరికైనా వాడికి పెన్ను కావాలిగా. నువ్వు పట్టుకోకపోవచ్చు. ఆంతరిక ఉత్కృష్టత కూడా బౌద్ధిక వికాసము లాంటిదే. ఈ ఆంతరిక ఉత్కృష్టత యొక్క లక్షణాలు గుర్తుంచుకోండి. ఒక ఇన్నర్ గవర్నమెంట్ ఉన్నది, ఇది మాట కాదు, ఇది ఒక శ్రద్ధ విశ్వాసము లాగా ఉంటే మీ ఆంతరం మారుతుంది. ఇది స్టేట్కి సంబంధించింది కాదు, ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్. వైట్ హౌస్ మీలో ఎంతమంది చూశారు? చూశారు టీవీలో చూశారు, అరుదైంది. కానీ వైట్ హౌస్ ఉంది కదా, ఇంకా మనం చూడలేము కనుక వైట్ హౌస్ లేదంటే అట్ట. ఇది మొట్టమొదట ఆధ్యాత్మిక జగత్తులో మీలో రావాల్సినటువంటి మార్పు. ఇది ఎంత ధైర్యం మీకు ఇస్తుందో తెలుసా? ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా హృదయ గ్రహానికి ఏ విధమైనటువంటి డేంజరు లేదు. నువ్వు కనిపెట్టుకో, యాటమ్ బాంబు కంటే 70 లక్షల పవర్ఫుల్ బాంబులు కనిపెట్టుకో, నథింగ్ విల్ హ్యాపెన్ బికాస్ దేర్ ఇస్ అన్ ఇన్నర్ గవర్నమెంట్ విచ్ కంట్రోల్స్ ఇట్. మరి అది ఎందుకు చేయటం లేదు మాస్టారు? చాలా మంది అడుగుతున్నారు ఎందుకండి, ఎందుకండి ఇదంతా అన్న దానికి స్వాధ్యాయం అంతా కూడా ఎందుకండి అనేది మీకు ఫిలాసఫికల్ సొసైటీలో రెండు ఇంకొక పుస్తకాలు ఉన్నాయి. అది ఇక్కడ క్లాసెస్ గా నేను వీళ్ళ రిక్వెస్ట్ చేశాను. మీరు ఇక్కడ 24 పుస్తకాలు ఉన్నాయి, జ్వాలాకుడి మహర్షి రాసినటువంటి పుస్తకాలు. అందులో ఒక పుస్తకాన్ని నేను మీకు ఆల్రెడీ పూర్తి చేశాను, సో నేను తీసుకునే కార్యక్రమం. అందులో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమీ లేదు, మనిషికి మెడిసిన్ దృష్ట్యా 7 గ్లాండ్స్ ఉన్నాయి, ఆధ్యాత్మిక దృష్ట్యా 7 చక్రాలు ఉన్నాయి. ఈ గ్లాండ్స్ మోడర్న్ డాక్టర్స్ కంట్రోల్ చేయలేకపోతున్నారు. చక్రాల జ్ఞానం మీకు తెలిస్తే గ్లాన్స్ ను మార్చుకుని మీ ఇష్టం వచ్చినటువంటి జీవితం జీవించవచ్చు. అది సోనింగ్స్ మెకానిజం లో చెప్పబడింది. ఇది క్లియర్. దీని తర్వాత ఇంకొక రెండు పుస్తకాలు వీలవుతే నేను 26వ తారీఖు లోపల పూర్తి చేస్తాను. గ్లామర్ ది వరల్డ్ ప్రోగ్రామ్. ప్రపంచానికి ఉన్నటువంటి చాలా పెద్ద సమస్య ఏంటి అంటే గ్లామర్. ఈ గ్లామర్ లో చాలా పెద్ద గ్లామర్ ఏంటంటే నా గురువు అంత గొప్పవాడు, నీ గురువులు బచ్చా గురువులు, అదొక గ్లామర్. ఇది గ్లామర్ అంటే అర్థమైందా? ఫ్యాక్ట్ ఏం లేదు, కేవలం ఒక పొర ఉంది అంతే. మాయ, ఒక భ్రమ, ఒక మోహము. నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాత్ మయాచ్యుత. ఈ మోహం ఎంత గొప్పది అంటే ఎన్నిసార్లు నన్ను ఎంతమంది రకరకాలుగా అడుగుతారు అసలు ఈ కష్టాలు ఎందుకు మార్చారు అని. ఓ సినిమాలో పాటలు పాడుకుంటూ ఉంటారు, ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి భోజనం చేస్తూ ఉంటారు, కబుర్లు చూపుకుంటూ ఉంటారు. సినిమా అంతా ఇదే చూపించాడు అనుకోండి, ఆ సినిమాకి మీరు వెళ్తారా? వాడు కష్టపడాలి హీరో. మామూలు కష్టాలు కాదు, ఎంత ఎక్కువ కష్టపడితే వాడు అంత గొప్పవాడు. ఎందుకయ్యా హీరో కష్టపడతాను అడిగితే చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు హీరోకి ఎందుకు కష్టాలు వస్తాయని. కష్టాలు వచ్చాయి కనుక వాడు హీరో. ఇంకా లాజిక్ అంటే గ్లామర్ అంటే అది. అంటే గ్లామర్ ది వరల్డ్ ప్రాబ్లం అని ఒక మంచి పుస్తకం ఉంది, మీరు చదువుకోండి, అర్థమవుతుందని మీకు. మీరు మీలో కొంతమంది వారి ఇంట్రెస్ట్ మీరు కనుక ఆ పుస్తకాన్ని పూర్తి చేసేస్తే నేను ఒక గంటలో దాన్ని పూర్తి చేసేస్తాను. అంటే మీరు అది చదువుకుని ఉంటే, ఇలాగ నేను లైన్ బై లైన్ చదవటానికంటే 26 లోపల పూర్తి చేయలేను. కానీ మీలో ఎవరైనా ఇఫ్ యూఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, వాళ్ళు ఎంతమంది అనేది నేనే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ వన్ మ్యాన్ ఇట్ ఈస్ ఇనఫ్. కానీ నాకు ప్రూఫ్ ఏం కావాలి అంటే యూ కంప్లీట్ ద బుక్ యువర్ సెల్ఫ్, ట్రై టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. దాని తర్వాత నేను ఒక్క గంటలో ఆ పుస్తకాన్ని పూర్తి చేసేస్తాను. మీకు బాగా మీకు అర్థమే లేదు, నేను పేజీలు తిప్పి పూర్తి చేయను. గ్లామర్ ది వరల్డ్ ప్రాబ్లం. ఇప్పుడున్న ప్రపంచంలో చాలా ప్రాబ్లమ్స్ అసలు యాక్చువల్ గా లేవు అన్నది మీకు అర్థం కావాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్, బీపీ, డయాబెటీస్ ఆర్ నాట్ డిసీజెస్, దే డోంట్ ఎగ్జిస్ట్, ఉన్నాయంటారు. ఇప్పుడు ఎట్లా ఆ పుస్తకం జరిగితే అర్థమవుతుంది మీకు. 24th నాకు క్లాస్ లేదు, 25th మినీ మ్యాన్షన్స్ పూర్తి చేస్తాను నేను, ఖచ్చితంగా పూర్తి చేసేస్తాను ఆ బుక్. అక్కడ మీకు ఆన్సర్ దొరుకుతుంది. మెనీ ఆఫ్ యువర్ డిసీజెస్ ఆర్ యువర్ ఇమాజినేషన్. అందువల్లే గురువులు దాన్ని తగ్గించగలుగుతున్నారు. ఆర్గానిక్ ప్రాబ్లం అయి ఉంటే గురువు ఏం చేయలేడు, ఎముక కుళ్ళిపోతే గురువు ఏం చేయగలడు. కానీ అక్కడ లేదు, అది ఉంది అని భ్రమలో ఉన్నాం అనుకో. అందుకే ఎలుక కథ గుర్తుంచుకోమంట, ఎలుక అయిపోయాను అనేవాడు కథ విన్నాను కదా. ఇంకా వాడిని ఏం చేయలేము మనం, వాడు ఎలుకే. పిల్లికి చూస్తే భయపడతాడు. ఏదైనా అంటే పిల్లికి తెలియదు కదా అంటాడు, పిల్లికి కాదు తెలియాల్సింది, వీడికి తెలియాలి అని చేత. ఇంత తెలుసుకున్న తర్వాత మనకి ఇంకొక విషయం స్పష్టంగా తెలియాలి. అధ్యయనము, స్వాధ్యాయము, చింతన మననల యొక్క బౌద్ధిక వికాస ప్రక్రియ సంపన్నము చేయకుండా కేవలము కాగితము పెన్ను ఆధారముగా వ్యాసములు కవితలు వ్రాయలేము. ఆంతరిక ఉత్కృష్టత కూడా బౌద్ధిక వికాసము లాంటిదే. పూజా ఉపాసన కర్మకాండలు మంచి పెన్ను లాంటిది. ఈ రెండింటి సమన్వయం వల్లనే పని జరుగుతుంది. ఏది లేకపోయినా అసంపూర్ణతగానే ఉంటుంది. సాధన యొక్క బండి ఒక చక్రముతో నడవదు. ఉపాసన మరియు ఆంతరిక ఉత్కృష్టత అనే రెండు చక్రాలు నా జీవన సాధన అనే బండికి ఉండేటట్టు చూసుకున్నాను. అంటే గురువు గారు ఏం చూస్తున్నారు, ఒకటి ఆంతరిక ఉత్కృష్టత, రెండోది ఉపాసన. ఈ ఆంతరిక ఉత్కృష్టత అంటే నేను చెప్పింది అర్థమైంది కదా, యూ షుడ్ హ్యావ్ ఏ ఫర్మ్ ఫెయిత్ ఆఫ్ ఇన్ ఇన్నర్ గవర్నమెంట్, ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. అండ్ నువ్వు దానికి తగిన స్థాయికి ఎదగలిగితే నువ్వు కూడా ఆ గవర్నమెంట్ లో పాలు పంచుకునగలవు. నేను ఉపాసన ఎలా చేశాను, అందులో రహస్యం ఏమీ లేదు. గాయత్రి మహావిజ్ఞానంలో వివరించినట్లే నేను గాయత్రి మంత్రం యొక్క అతి సామాన్యమైన ఉపాసన చేసుకున్నాను. మీరేదో పెద్ద పెద్ద కర్మకాండలు, బీజ మంత్రాలు అవంతా ఏదైనా గురువు గారు చెప్తారంటే ఏమీ లేవు అక్కడ. వెరీ వెరీ జనరల్ సింపుల్ గాయత్రి ఉపాసన నేను చేసుకున్నాను. ఒకటి మాత్రము గుర్తుంచుకోండి, భజన చేయటానికి ఎంతసేపు, భజన అంటే ఆయన ఉద్దేశం జపము, భజన చేయటానికి ఎంతసేపు కూర్చున్నా ఆ సమయము అంతా పరబ్రహ్మ యొక్క పరమ తేజోమయ సత్తా, గాయత్రి మాత యొక్క దివ్య ప్రకాశము నా రోమ రోమములో ఓతప్రోతమవుతున్నది, మరియు ప్రచండ అగ్నిలో పడివేసిన ఇనుము ఎలా ఎర్రగా అగ్నివేళ మారుతుందో నా యొక్క నగణ్యమైన అస్తిత్వము దివ్య తేజోమయముగా మారుతోంది అనే భావన చేస్తుండేవాడిని. ఇది ఫస్ట్ స్టెప్. ఓం భూభోస్వత సూచువాలి నెంబర్ ఇది చేస్తున్నాను. చేస్తున్నప్పుడు నీ రోమ రోమములో ఒక దివ్య కాంతి నిండుతోంది అనే భావన కూడా ఉండాలి. ఇది ఎంత కరెక్ట్ గా జరుగుతుంది అంటే, లోక్ సాంగ్ రంప అనే పేరు మీలో చాలా మంది వినుంటారు. వరల్డ్ వార్ టైంలో ఆయన జపాన్ లో ఉన్నాడు, ఖాళీగా కూర్చున్నాడు బంకర్ లో, బ్లాక్ అవుట్ టైం, వార్ టైంలో ఖాళీగా కూర్చున్న టైంలో ఖాళీగా ఎందుకు కూర్చోవడం, మెడిటేషన్ చేస్తున్నాడు. మెడిటేషన్ చేస్తున్నప్పటికీ ఒక 10-15 నిమిషాలు అయ్యాక కంపెనీ సప్లై అయ్యి లోపలికి వచ్చేసి గల్లవి పట్టిన గ్రూప్ ఆఫ్ మిలిటరీ పీపుల్ లోపలికి వెళ్తే గదంతా నెట్టిస్తున్నారు. ఏంటంటే మీ కిటికీలోంచి వెలుతురు వస్తుంది లైట్. అవును, లోపలికి తను ఒక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకుంటున్నాడు, లైట్ ఎక్కడా లేదు. మరి లైట్ ఎక్కడ నుంచి వస్తుందా అర్థమైంది? మీ బాడీ నుంచి వస్తుంది లైట్, ఖచ్చితంగా వస్తుంది. ఒక చోట ఒక సాధకుని చూశాను నేను, అతను టీవీలో పెట్టి గాయత్రి మంత్రం జపం చేస్తూ ఉంటే ఆ గాయత్రి మంత్రం ప్రకాశమానంగా అతను అరి చేతిలో కనిపించేది. ఇది ఈ చేపెడితే ఈ చేయి, ఈ చేపెడితే అసంబంధం కాదు. దాని రంగు మార్చేవాడు, ఎరుపు రంగు కిరణాలు కావాలా, పసుపు రంగు కిరణాలు కావాలా, ఏ రంగు కిరణాలు కావాలని నా కోరిక, పసుపు రంగు కిరణాలు కావాలి. పసుపు రంగు బట్టలు మీరు వేసుకుంటే మీలోంచి పసుపు రంగు కిరణాలు వస్తున్నాయి అన్నది సైన్స్ అన్నది మీకు తెలుసా? అందుకని పసుపు రంగు వేసుకోండి. దెన్ నథింగ్ మ్యాజికల్ ఇన్ ఇట్. మీరు పసుపు రంగు బట్టలు వేసుకుంటే గ్యారంటీగా మీ శరీరం నుంచి పసుపు రంగు కిరణాలు వస్తాయి. దట్ ఈజ్ వై దట్ లుక్స్ యెల్లో. అంతేత మనం అలా మార్చలేము, ఆ సాధకుడు మార్చినట్టు. కానీ పసుపు రంగు బట్టలు వేసుకుంటే పసుపు రంగు కిరణాలు వస్తాయి. పసుపు రంగు కిరణాలు మీ కళ్ళల్లో పడాలని కదా పసుపు రంగు కిరణాలు వచ్చేవి. అంతేత పసుపు రంగు బట్టలు వేసుకున్న వాళ్ళ మధ్యన మీరు కూర్చుంటే మీ కళ్ళల్లో ఏ కిరణాలు పడతాయి? పసుపు రంగు కిరణాలు. మన నా కళ్ళల్లో అందుకు పసుపు రంగు వేసుకోవాలి. ప్యూర్ సైంటిఫిక్ లాజిక్. నా ఇష్ట దేవత వలనే నా స్థాయి కూడా ఉత్కృష్టమవుతోంది అనే భావన నిరంతరము ఉండేది. శరీరం యొక్క కణ పరమాణువులలో గాయత్రి మాత యొక్క బ్రహ్మ వర్చస్సు ఉండటం వల్ల నా శరీరంలోని ప్రతి అవయవము జ్యోతిర్మయమైనది. ఆ అగ్నిలో ఇంద్రియముల లిష్టలన్నీ కాలిభస్మమైపోయినవి. ఆలస్యము మొదలగు దుర్గుణాలు నశించాయి. రోగ వికారములు ఈ అగ్నిలో కాలిపోయాయి. శరీరము నాదే అయినా దానిలో ప్రచండ బ్రహ్మ వర్చస్ సృష్టించుతున్నది. నా వాణిలో సరస్వతి నాట్యము చేయుతున్నది. అసత్యము, మోసము మరియు రుచి అనే అసురులు నోరు అనే దివ్య మందిరము వదిలి పలాయనం చిత్రించారు. కళ్ళల్లో ఇతరుల సుగుణములను గ్రహించడము మరియు భగవంతుని యొక్క దోషములు నా భగవంతుని యొక్క సౌందర్యము జలచేతనలో అన్ని చోట్ల చూడగలిగే సామర్థ్యమే మిగిలినది. ఛిద్రాన్వేషణ, కాముకత లాంటి దోషములు నా కళ్ళల్లో లేవు. చెవులు మంగళకరమైనటువంటి వాటినే వింటున్నాయి. మిగతాది అంతా కేవలము కోలాహలమే అని అవి శ్రవణేంద్రియములను తాకి ఏ ప్రతిస్పందన లేకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాయి. ఈ భావన మీరు చేసుకుంటూ ఉండాలి. దివ్య శ్రవణము అని చెప్పానే, అంటే ఈ చెవులలో ఈ ఎఫెక్ట్ రావాలి, కళ్ళల్లో ఆ ఎఫెక్ట్ రావాలి. అది ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ధియో యోన ప్రచోదయాత్, ప్రచోదయాత్ అంటే ప్రేరణ ఇచ్చుగాక. అసలు ఆ మంత్రం అర్థమే అది. సత్ సరితరు వరిణ్యం, ఆ శ్రేష్టమైనటువంటి సూర్యుడి శక్తి. భర్గో దేవస్య ధీమహి, నాలో ఉన్నటువంటి అన్ని పాపాలను నశించేస్తుంది, అన్ని రోగాలను భస్మము చేస్తుంది. క్యూర్, చాలా మంది అడుగుతూ ఉంటారు గురువులు ఎలా క్యూర్ చేస్తారని. దిస్ ఇస్ వాట్ ఐ డూ. నువ్వు ఆ మాట అంటున్నప్పుడే ఆ పార్టీకి ఆ పవర్ వెళ్ళిపోతుంది, మళ్ళా వాడు వేరే ఏం చేయక్కర్లే. అంతేకా చాలా చోట్ల ఈ మోహానికి సంబంధించినటువంటి ట్రబుల్స్ అయితే ఇన్స్టంటేనియస్ గా నాశనం అయిపోతాయి. మరి అది అంత ఈజీ అయితే గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు డయాబెటిస్ అది ఎందుకు క్యూర్ కావటం లేదు? మోహం ఇప్పుడే చెప్పాను కదా నేను. అది అయితే ఏమవుతుంది అంటే మనం చెప్పులు బయట వదిలి లోపలికి వెళ్తాం, దర్శనం చేసుకొచ్చాక మళ్ళీ అదే చెప్పులు వేసుకుంటాం, మళ్ళీ అదే రోగాలు. నువ్వు ఆ రోగాలను అక్కడ వదిలేయగలగాల, అది అంత ఈజీగా చేయలేవు. అలవాటు పడిపోయావు నువ్వు ఒక దానికి. అందువల్ల ఈ పారాగ్రాఫ్ ని చాలా జాగ్రత్తగా వినండి. నా సలహా ఏంటి అంటే మీ వాయిస్ ను మీరు సేఫ్ చేసేసుకోండి. మిమ్మల్ని లేపగలిగేది మీ వాయిస్ అది గుర్తుంచుకోండి. అంటే మీ సేఫ్ ఇట్ ఇన్ యువర్ ఓన్ వాయిస్. ఒకటి మాత్రము గుర్తుంచుకోండి, మళ్ళీ అదే పారాగ్రాఫ్ చదువుతున్నా నేను, భజన చేయటానికి ఎంతసేపు కూర్చున్నా ఆ సమయము అంతా పరబ్రహ్మము యొక్క పరమ తేజోమయ సత్తా, గాయత్రి మాత యొక్క దివ్య ప్రకాశము నా రోమ రోమములో ఓతప్రోతం అవుతున్నది. మరియు ప్రచండ అగ్నిలో పడవేసిన ఇనుము ఎలా ఎర్రగా అగ్నివలే మారుతుందో నా యొక్క నగణ్యమైన అస్తిత్వము దివ్య తేజోమయముగా మారుతుంది అని భావన చేస్తూ ఉండేవాడిని. నా ఇష్ట దేవత వలె నా స్థాయి కూడా ఉత్కృష్టమవుతున్నది అనే భావన నిరంతరము ఉండేది. శరీరం యొక్క కణ పరమాణువులలో గాయత్రి మాత యొక్క బ్రహ్మ వర్చస్సు ఉండటం వల్ల నా శరీరంలోని ప్రతి అవయవము జ్యోతిర్మయమైనది. ఆ అగ్నిలో ఇంద్రియముల నిష్టలన్నీ కాలి భస్మములైపోయినవి. ఆలస్యము మొదలగు దుర్గుణాలు నశించాయి. రోగ వికారములు ఈ అగ్నిలో కాలిపోయాయి. శరీరము నాదే అయినా దానిలో ప్రచండ బ్రహ్మ వచ్చేసి వికసించుతున్నది. నా వాణిలో సరస్వతి నాట్యము చేయిస్తున్నది. అసత్యము మోసము మరియు రుచి అనే అసురుడు నోరు అనే దివ్య మందిరము వదిలి పలాయనము చిత్తగించారు. కళ్ళల్లో ఇతరుల సుగుణములను గ్రహించటము మరియు భగవంతుని యొక్క సౌందర్యము జగచ్చేతనలలో అన్ని చోట్ల చూడగలిగే సామర్థ్యమే మిగిలినది. చిత్రాన్వేషణ కాముకత లాంటి దోషములు నా కళ్ళల్లో లేవు. చెవులు మంగళకరమైనటువంటి వాటినే వింటాయి, మిగతాది అంతా కేవలము కోలాహలమే. అవి శ్రవణేంద్రియములను తాకి ఏ ప్రతిస్పందన లేకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాయి. గాయత్రి మాత యొక్క పరమ తేజస్వి ప్రకాశము నా సూక్ష్మ శరీరములో అంతఃకరణ చతుష్టయము మనస్సు బుద్ధి చిత్త అహంకారంలో ప్రవేశించి అవి ప్రకాశవంతమవుట దర్శించాను. ఈ బ్రహ్మ వర్చస్సు నా మనస్సును పాశవిక ఇచ్చా ఆకాంక్షలు లేనటువంటి ఉచ్చ భూమిక వైపు నన్ను లాక్కుని పోతున్నది అని అనుభవంలోకి తెచ్చుకున్నాను. దివ్యత్వమును పరిప్లావితము చేయగలిగే ఆకాంక్షలు నేర్చుకుంటున్నాయి. బుద్ధి క్షణిక ఆదేశానికి తుచ్చ ప్రలోభం కొరకు మానవ జీవితం లాంటి అతి పెద్ద ఉపలబ్ధి మానవ జీవితం లాంటి అతి పెద్ద ఉపలబ్ధి నష్టం చేసుకోకూడదు అనే నిర్ణయాలు చేసుకుంటుంది. నా జీవితం యొక్క ప్రతి క్షణము ఆదర్శాల ప్రతిష్టాపనకు ఉపయోగించాలి. చిత్తములో ఉచ్చనిష్టలు చోటు చేసుకుని సత్యము శివము సుందరము వైపు ముందుకు వెళ్లాలనే ఉత్సాహపూరిత ఆలోచనలు ఉత్తుంగ తరంగాలుగా ఏర్పడుతున్నాయి. సవితా దేవత యొక్క తేజస్సు నా అంతఃక్షేత్రంలో ప్రవేశించి నా అహంను పరివృతము చేసి మరణధర్మ జీవధారుల స్థితి నుండి అనేక యోజనములు పైకి తీసుకువెళ్లి ఈశ్వరుని యొక్క సర్వసమర్థ పరమ పవిత్ర మరియు సచ్చిదానంద స్వరూపంలో స్థిరపరుచుతున్నది. ఇక్కడ ఈ నాలుగు లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ నేను గుర్తుంచుకోండి, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. మనస్సు ఎలా మారాలి, బుద్ధి ఎలా మారాలి, చిత్తం ఎలా మారాలి, అహంకారం ఎలా మారాలి. దీనికి మీరు మెల్లిమెల్లిగా గాయత్రి మాత ముందు కూర్చొని సాధన చేసుకున్నప్పుడు మెల్లిమెల్లిగా మిమ్మల్ని మీరు సూర్యుడితో కలుపుకొచ్చుకోవాలి. ఆ సాధన చేసుకుంటూ మంత్ర జపం జరుగుతూ ఉంటుంది, ఈ మనస్సు నుంచి అహంకారం వరకు వెళ్లేటటువంటి ప్రక్రియకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ అని ఒక బొమ్మ ఉన్నది. అది వీలవుతే దాన్ని బాగా మీరు మదించుకోండి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ అంటే అర్థమైంది కదా, మానవ శరీరం ఎలా నిర్మించబడినది అని. అది ఎలా నిర్మించబడిందో మీరు చూసుకోగలిగితే ఆ గాయత్రి మంత్రం చేస్తున్నప్పుడు మీరు మూడు మూడు లెవెల్స్ లో పైకి వెళ్తూ ఉంటారు. ఓం భూర్భవస్వ కింద మూడు లెవెల్స్, మళ్ళీ ఓం భూర్భవస్వ పై మూడు లెవెల్స్, మళ్ళీ ఓం భూర్భవస్వ ఆ పై మూడు లెవెల్స్. అలా ఆ బొమ్మ మీకు ఇస్తుంది. ఆ బొమ్మను మీరు కాస్త జాగ్రత్తగా ఉపయోగించుకోవడం నేర్చుకోండి. కానీ బొమ్మ మీ బుర్రలోకి దిగిపోవాలి. బొమ్మను చూస్తూ ఉంటే లాభం లేదు. మీరు కళ్ళు మూసుకుంటే ఆ బొమ్మలో ఆ లెవెల్స్ మీకు కనిపించాలి. అక్కడ 7 ఏళ్ళు 49 లెవెల్స్ వస్తాయి మీకు. ఆ 49 లెవెల్స్ చివర సూర్యుడి యొక్క భౌతిక శరీరం ఉంది. అంటే సూర్యుడి యొక్క ఆ భౌతిక శరీరం మన కంటి కనిపిస్తుందే, అది ఈ 49 లెవెల్లో ఉంటుంది. మీరు ఇక్కడ ఉన్నారు. ఇది మీరు మెడిటేషన్ చేసుకోవాలి. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం కొంచెం చూసుకుంటే అర్థమవుతుందని. ఇంకొక ఈ మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం అనేటటువంటి ఈ పారాగ్రాఫ్ నేను మళ్ళీ చదువుతున్నాను. గాయత్రి మాత యొక్క పరమ తేజస్వి ప్రకాశము నా సూక్ష్మ శరీరములో అంతఃకరణ చతుష్టయము మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారములో ప్రవేశించి అవి ప్రకాశమంతమౌట దర్శించాను. ఈ బ్రహ్మవర్చస్సు నా మనస్సును పాశవిక ఇచ్చా ఆకాంక్షలు లేనటువంటి ఉత్తమ భూమిక వైపు నన్ను లాక్కుని పోతున్నది అని అనుభవంలోకి తెచ్చుకున్నాను. దివ్యత్వమును పరిప్లావితం చేయగలిగే ఆకాంక్షలు మేలుకొంటున్నాయి. బుద్ధి క్షణిక ఆవేశానికి తుచ్చ ప్రలోభనము కొరకు మానవ జీవితము లాంటి అతి పెద్ద ఉపలబ్ధి నష్టము చేసుకోకూడదు అనే నిర్ణయాలు చేసుకుంటోంది. ఈ జీవితం యొక్క ప్రతి క్షణము ఆదర్శాల ప్రతిష్టాపనకు ఉపయోగించాలి. చిత్తములో ఉచ్చ నిష్టలు చోటు చేసుకుని సత్యము, శివము, సుందరం వైపు ముందుకు వెళ్లాలనే ఉత్సాహపూరిత ఆలోచనలు ఉత్తుంగ తరంగాలుగా ఏర్పడుతున్నాయి. సవితా దేవత యొక్క తేజస్సు నా అంతః క్షేత్రములోకి ప్రవేశించి నా అహమును పరిష్కృతము చేసి మరణ ధర్మ జీవధారుల స్థితి నుండి అనేక యోజనములు పైకి తీసుకువెళ్లి ఈశ్వరుని యొక్క సర్వ సమర్థ పరమ పవిత్ర మరియు సచ్చిదానంద స్వరూపంలో స్థిరపరుచుతున్నది అని గాయత్రి మంత్రం జపం చేస్తున్నప్పుడు మనస్సు గురించి, చిత్తము గురించి, బుద్ధి గురించి, అహంకారం గురించి ఈ భావనలు మీతో వస్తూ ఉండాలి. గాయత్రి పురస్కరణ కాలంలో జపము మాత్రమే నేను చేయలేదు, భావ తరంగాలు కూడా నిరంతరము మనస్సులో చేసుకునేవాడిని. కారణ శరీరములో అనగా భావభూమి యొక్క అంతరాళాలలో ఆత్మబోధ, ఆత్మదర్శనము, ఆత్మానుభూతి మరియు ఆత్మవిస్తార అనుభూతిగా అంతర్జ్యోతి రూపముగా దర్శించేవాడిని. అంటే మొట్టమొదటి ఇక్కడ ఈ 4 లెవెల్స్ అర్థం చేసుకోండి. ముందు ఆత్మబోధ, ఇప్పుడు మీ బోధ ఏంటి అంటే శరీర బోధ. ఈ శరీరము, ఈ శరీరానికి సంబంధించినటువంటి వ్యక్తులు సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. శరీరానికి సంబంధించిన వ్యక్తులు అంటే స్నేహితులు, బంధువులు, పిల్లలు. అంటే మీకు ఉన్నది ప్రస్తుతం ఏంటి అంటే శరీర బోధ. తప్పనే ఈ శరీర బోధ దాటాలి, మీరు ఎదగాలి కాస్త. ఏ బోధకి వెళ్ళాలి మీరు? ఆత్మబోధకి వెళ్ళాలి. ఈ ఆత్మబోధకి వెళ్ళటానికి ఏకైక సంస్థ రమణాచార్యం, ఆయన పుస్తకాలు చదవాలి మీరు. హూయామై అనేటటువంటిది చదవాలి. అంచేత కేవలం ఈ ఒక్క పుస్తకం చదివేసి మనకు వచ్చేస్తుందా? రావచ్చు. మన పూర్వజన్మ సంస్కారాలు మనకు తెలియవు, ఏమో ఎన్ని జన్మల్లో ఎన్ని చదువుకుని ఇప్పుడు ఇలా వచ్చాము. అందుకే ఒకటి మా గురుదేవుడు ఎప్పుడు గ్యారంటీ ఇచ్చేవాడు, నేను చెప్పినటువంటి ఈ సాధనలు చేసిన వాడు ఐదేళ్లలో నా అంతటి వాడు అయిపోతాడు. ఐదేళ్లలో అనేటటువంటి మాట ఎప్పుడు అంటే, నువ్వు ఐదేళ్లలో దీన్ని రెగ్యులర్ గా చదివితే, ఐదేళ్ళు ఇంజనీరింగ్ చదివితే ఇంజనీరింగ్ అయిపోతావు కరెక్టే. ఎప్పుడు నువ్వు రోజు వెళ్తే, మొదటి రోజు అడ్మిషన్ వెళ్ళిపోయాక తర్వాత నువ్వు వెళ్ళలేదు, ఐదేళ్లు అయిపోయింది డిగ్రీ ఇచ్చేయండి అంటే డిగ్రీ ఇవ్వడు కదా. అంచేత ఐదేళ్లు కనుక మీరు ఆ సీరియస్నెస్ కనుక తెచ్చుకుని సాధన చేస్తే, అంచేత ఆత్మబోధ సాధన చేయాలి అంటే మీరు రమణాశ్రమంలో పాల్ గ్రంథం రాసినటువంటి రెండు పుస్తకాలు చదువుకోవాలి. అది మీరు చదువుకున్నటువంటి వాళ్ళు నా హెల్ప్ అడిగితే ఖచ్చితంగా నేను చెప్తాను. ఇలా లైన్ బై లైన్ చదవాలంటే మీకు తెలిస్తే ఎంత టైం పడుతుంది? అంచేత గ్లామర్ది వాళ్ళ ప్రాబ్లం. తర్వాత నేనేం కదా మీకు హెవీ వర్క్ లోడ్ ఇవ్వటం, నేను 200-300 పుస్తకాలు చదవమంటాను అంతేను. అంటే 200-300 పుస్తకాలు అంటే ప్రపంచంలో ఎన్ని పుస్తకాలు? మరి అందులో 200 అంటే ఎంత తక్కువ అమ్మా? మీరు అది ఒప్పుకోండి, అంత చెప్పవండి. నవ్వుతున్నా, చాలా ఎక్కువ చెప్తున్నాను కదా. ఫ్రాక్షన్లో ఫ్రాక్షన్ కానీ చదవండి అమ్మా, యూ విల్ నెవర్ గెట్ దిస్ ఏ ఛాన్స్. అండ్ నా లైఫ్ లో నేను ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటానో నాకే తెలియకుండా పోయింది. అంతే, వెన్ ఐఎమ్ అవైలబుల్ మేక్ మోస్ట్ యూజ్ ఆఫ్ ఇట్. చదవండి ముందు ఆ పుస్తకాలు. చదవకుండా స్వాధ్యాయం లేకుండా ఏం కాదు. ద విజ్డమ్ ఆఫ్ ది ఓవర్ సెల్ఫ్, ద హిడెన్ టీచింగ్ బియాండ్ యోగా, ఈ రెండు పుస్తకాలు పాల్ గ్రంథం మీరు చదువుకోండి. అప్పుడు ఈ ఆత్మబోధ అంటే అర్థమవుతుంది మీకు. ఈ ఆత్మబోధం తర్వాత ఆత్మదర్శనం అందులో ఉందమ్మా, బుక్ లో ఇచ్చాను మీకు. ఆ చిన్న బుక్ లో ఉన్నాయి, ఆ పేర్లు ఉన్నాయి, అది అందుకే ఇచ్చింది అది. అందులోనే అన్ని ఇచ్చేసాను నేను, ఏది దాచుకున్నాను నేను. మా గురువు గారి శిష్యుడిని ఏది రహస్యంగా ఉండదు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే అప్పుడే అది రహస్యంగా ఉంటుంది. ఇచ్చంటే ఎవరో చూడటం లేదు, మరి ఆ మ్యాజిక్ ఏంటో తర్వాత చూద్దాం. సరే, ఆత్మబోధ తర్వాత ఆత్మ దర్శనము. ఈ ఆత్మదర్శనము అనేటటువంటి సాధనకి మూడు సంస్థలు మీకు చాలా ఉపయోగపడతాయి. ఒకటి ఏంటి అంటే శ్వాస గురించి మాట్లాడేటటువంటి శ్యామాచరణ లహరి యొక్క సంస్థ. యాక్చువల్గా ఆయన సంస్థ కంటే కూడా ఆయన శిష్య మనవుడు అనాలేమో, అంటే ఆయన శిష్యుడు శిష్యుడు. పరమహంస యోగానంద రాసినటువంటి పుస్తకాలు మీకు చాలా ఉపయోగపడతాయి శ్వాస గురించి. ఆ శ్వాసన అవగాహన చేసుకోవటమే ఆత్మదర్శనం. ఇది కూడా కాకుండా సాయి చాలా బాగా మీకు ఉపయోగపడతాడు ఆత్మదర్శనాన్ని, అద్భుతంగా ఉపయోగపడతాడు. కానీ దానికి మీరు సాయి చరిత్ర చదవటం నేర్చుకోవాలి, పారాయణ చేయటం కాదు. చదవటానికి పారాయణకి తేడా ఉంది. పారాయణ అంటే ఇవాళ 20 పేజీలు చదువుదాం అనుకున్నాను, గబగబగబ. చదవటం అంటే అది అర్థం చేసుకోవటం, ఆయన లీలను అర్థం చేసుకోవటం. చేత ఇది ఆత్మదర్శనానుభూతికి సాయి లీలలు, శ్వాస మహావిజ్ఞానం, ఇదంతా కాకుండా చాలా గొప్పగా మీకు ఉపయోగపడేది ఏంటి అంటే కఠోపనిషత్తు. కఠోపనిషత్తుని కనుక మీరు జాగ్రత్తగా చదవగలిగితే, మెలకుగా ఉన్నప్పుడు ప్రేయో మార్గంలోనూ, రాత్రి పడుకునేటప్పుడు శ్రేయో మార్గంలోనూ వెళ్ళగలుగుతారు. అంచేత ఆ అఖండ గురుసత్తా ఫోటోలో ఇదంతా ఇచ్చంటే ఆయన ఒక మాట రాసి వదిలేశాడు అక్కడ, హోపింగ్ దట్ వీ విల్ అండర్స్టాండ్ అండ్ వీ హ్యావ్ ఫినిష్డ్ ఆల్ దోస్ థింగ్స్. యూ హ్యావ్ ఫినిష్డ్ ఆల్ దోస్ థింగ్స్, లాస్ట్ ఈ క్లాస్ కిందికి వస్తారు అని మర్చిపోయారు. కానీ అలా మర్చిపోతామంటారు. లెక్చరర్గా నా ఎగ్జాంపుల్ చెప్తాను. థర్మోడైనమిక్స్ అని ఒక వెరీ డిఫికల్ట్ చాప్టర్ ఉంది ఫిజికల్ కెమిస్ట్రీలో. ప్రతి సంవత్సరము క్లాస్కి వెళ్లే ముందు నేను మళ్లీ అది చదవాల్సిందే, నోట్స్ రాసుకోవాల్సిందే, ఇలా ఇలా పెట్టుకుని అంటే మన పిల్లలకి తెలియకూడదు కదా నాకు రాదని చెప్పేవాడిని. మరి 24 ఏళ్ళు చెప్పాయి, కానీ ప్రతి సంవత్సరం మళ్ళా నేను చదువుకోవాల్సిందే. అంచేత మీరందరూ అనేక జన్మలు బట్టి గ్యారంటీగా ఇది పూర్తి చేశారు అనేది నా మీద చేయితుంటే ఒప్పుకోండి. యు హ్యావ్ ఫినిష్డ్ ఆల్ దీస్ థింగ్స్, కానీ యు హ్యావ్ టు రీరిమెంబర్. అది ఆత్మదర్శనం, అది వైస్ చేసుకోవాలి. అంతట ఆత్మదర్శనానికి లారీ మాసియా గ్రూపు, శుద్ధి సాయి ఆర్ సత్సాయి గ్రూపు, కఠోపనిషత్, అది రమణ మహర్షి గ్రూప్ లో కూడా కఠోపనిషత్ ఇన్వాల్వ్ చేశాను నేను. ఈ ఆత్మదర్శనం తర్వాత ఆత్మ అనుభూతి కావాలి మీకు. ఈ అనుభూతి అనేది రామకృష్ణపరమం జీవిత చరిత్రలో వస్తుంది. వివేకానంద ఛాలెంజ్ చేశాడు అతన్ని, నాకు అనుభూతి ఇవ్వగలమా అని. ఏ సైతం అన్నాడు, కానీ ఎప్పుడో నీకు ఆ తపన ఉంటే, నెలలో ముంచాడని చెప్పాను కదా, ముంచినప్పుడు గాలి కావాలని ఎలా కొట్టుకున్నావో, నాకు భగవద్ దర్శనం కావాలి అని కొట్టుకుంటే నీకు ఆత్మానుభూతి వస్తుంది. కానీ ఇదే ఆత్మానుభూతి అరవిందో ఛాలెంజ్ గా తీసుకున్నాడు. అరవిందో యొక్క 3 పిచ్చుల్లో ఒక పిచ్చి ఏంటి అంటే, ఇండియా ఈజ్ మై మదర్. మదర్ మీన్స్ మదర్, ఓ భూమి కాదు అది. రెండవది ఏంటి అంటే ఆయన పిచ్చి, ఇఫ్ దేర్ ఈజ్ ఎ గాడ్ ఐ షుడ్ సీ హిమ్, ఐ షుడ్ టాక్ విత్ హిమ్. వివేకానంద భగవంతుడితో మాట్లాడాడు, అరవిందో కూడా భగవంతుడితో మాట్లాడాడు. 2-3 సంవత్సరాలలో మీరు కూడా భగవంతుడితో మాట్లాడతారు. దానికి ఏంటి కండిషన్ అంటే, అరవిందో వస్తాయి, అరవిందో బుక్స్ చదవాలి మీరు. సింథసిస్ ఆఫ్ యోగా, సింథసిస్ ఆఫ్ యోగా చదివిన వాడు భగవంతుడితో మాట్లాడలేదు, ఇది చదివిన వాడు మాత్రం గ్యారంటీగా భగవంతుడితో మాట్లాడతాడు. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఎంటైర్ గురు సిస్టమ్. అంచేత శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీ అరవిందో సొసైటీ మిమ్మల్ని ఆత్మానుభూతికి వెళ్తుంది. ఇది వెళ్ళాక అసలైన శిశులైనటువంటిది ఆత్మ విస్తారము. ఈ ప్రపంచం అంతా నేను. ఈ ఆత్మవిస్తార సాధన అనేటటువంటిది థియోసాఫికల్ సొసైటీలో 3 బుక్స్లో దొరుకుతుంది. 3 చాలా చిన్న చిన్న పుస్తకాలు, ఎడ్ ద ఫీటర్ మాస్టర్ బుక్ అని, చాలా చిన్న పుస్తకాలు, వెరీ స్మాల్ బుక్, యూ కెన్ ఫినిష్ ఇట్ ఇన్ 10 మినిట్స్, బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ ఫర్ ఎ లైఫ్ టైం. ఎట్ ది ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అని ఒక బుక్, ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ అని ఇంకొక బుక్ ఉంది. ఇప్పుడు ఈ ఎస్సే అంతా కూడా వాయిస్ ఆఫ్ సైలెన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలో గురువు గారు తన జీవితంలో చూపించారు. వాయిస్ ఆఫ్ సైలెన్స్, మౌనవాణి, దిగంబరము అన్న కూడా అదే. ఆకాశం యొక్క తన్మాత్ర శబ్దము. ఇది మీకు తెలుసా సైన్స్ లో, మన స్పిరిచువల్ ఇది ఇలాగే ఉంటుంది. ఇదేమో ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ పట్టుకోమా, ఇదేమో ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్. ఈ 2 చాలా చిన్న పుస్తకాలు, గోట్ వెయిట్. మీరు 1 గంట అరగంటలో వెళ్ళిపోగలరు. ఇప్పుడు గురువు గారి చదివాక మీకు చాలా అర్థం అవుతుంది. మీరు ఒకటి గుర్తుంచుకోండి, మా ఆధ్యాత్మిక విద్య పుస్తకాలు చదవకుండా నేర్చుకునేటటువంటి భ్రమలో భారతీయులు ఎందుకు వచ్చారో నాకు తెలియదు. ఏ విద్య నేర్చుకోవాలన్నా యూ హ్యావ్ టు రీడ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ బుక్స్. అంతేత ఆధ్యాత్మిక విద్య ఒక టీచర్ ఏదో ఒక లెక్చర్ ఇచ్చేసి ఒక మంత్రం ఇచ్చేస్తే వచ్చేస్తుంది అనుకోకండి. యూ హ్యావ్ టు రీడ్ ఆల్ దీస్ బుక్స్. అంతేత ఈ ఆత్మ విస్తార సాధన అనేటటువంటిది ఆ ప్రోబబ్లీ వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ డన్ ఇట్. నాకు తెలిసి బుద్ధుడు చేశాడు, బుద్ధుడు తర్వాత శ్రీరామ శర్మ ఆచార్య చేశాడు నాకు తెలిసి. ఇంకా మిగతా ఏ స్పిరిచువలిస్ట్ కూడా ఈ ఆత్మవిస్తార సాధన చేయలేదు. అంతేత చాలా మంది పుస్తకాలలో బుద్ధుడిది శ్రీరామ శర్మ ఆచార్య జీవితం యొక్క పూర్వార్థమని, బుద్ధుడు జీవితం యొక్క ఉత్తరార్థము శ్రీరామ శర్మ, అంటే దే ఆర్ 2 in 1. కానీ ఆత్మవిస్తార సాధన ఎలా చేశాడో ఆయన తర్వాత చెప్తారు. ఈ ఆత్మవిస్తార సాధనకి ఇంకో పేరు ఏంటి అంటే ఆత్మవత్ సర్వభూతేషు. గాయత్రి పురుషరణ కాలంలో జపము మాత్రమే నేను చేయలేదు, భావతరంగాలు కూడా నిరంతరము మనస్సులో చేసుకునేవాడిని. కారణ శరీరంలో అనగా భావభూమి యొక్క అంతరాళాలలో ఆత్మబోధ, ఆత్మదర్శనము, ఆత్మానుభూతి మరియు ఆత్మవిస్తార అనుభూతిగా అంతర్జ్యోతి రూపముగా దర్శించేవాడిని. నా యొక్క ఆత్మ పరమ తేజస్వి సవితా దేవత యొక్క ప్రకాశములో దీపములో పురుగుల ఆత్మాహుతి చూసుకున్నట్లు ఆ సరితలో లీనమైపోయినది. నా అస్తిత్వము సమాప్తమైనది. దాని స్థానములో పరమ తేజస్సు ప్రతిష్ఠితమైనది. నేను సమాప్తమైపోయాను. నీ యొక్క ఆధిపత్యమే ఉన్నది. ఆత్మ మరియు పరమాత్మ యొక్క అద్వైత కలియక యొక్క అనుభూతి క్షణ క్షణము వచ్చేది. బ్రహ్మానందం యొక్క సరసత అనుభవంలోనికి వచ్చేది. ఈ అనుభూతి కొరకు ప్రపంచంలోని అన్ని విషయానందాలను వదులుకొనవచ్చును. ఇదొకటి రిపీటెడ్ గా గురువుల చరిత్రలో వస్తూ ఉంటుంది. ఆ ఆనందం ఎంత గొప్పది అంటే, మనం భౌతికంగా పొందే విషయానందాలు చాలా తుచ్చమైనవి అనిపిస్తాయి. దీన్ని చాలా బాగా అన్నమయ్యలో పిక్చరైజ్ చేశాడు. ఏంటంటే కలగంటి కలగంటి. అంతవరకు ఆ భౌతిక సుఖాలలో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఆ షాక్ తిన్నాడో ఫినిష్ అయిపోయింది అది. అంచేత ఆ భౌతిక రసానుభూతి కంటే ఈ ఆత్మిక రసానుభూతి మీరు గాయత్రీ మంత్ర జపం చేస్తున్నప్పుడు ఇది గుర్తుంచుకోవాలి. మీరు అనుభూతి వస్తుంది మీకు, ఇట్ మే కమ్ ఫర్ వన్ మినిట్. ఇప్పుడు వాళ్ళలాగా గంటలు గంటలు మనకు ఉండక్కర్లేదు, కానీ వన్ మినిట్ వచ్చినా చాలు. వన్స్ యు నో ఇట్ మీరు ఇంకా మర్చిపోలేరు. జపముతో పాటు స్థూల, నెక్స్ట్ పేజ్, జపముతో పాటు స్థూల సూక్ష్మ కారణ శరీరంలో దివ్య ప్రకాశం యొక్క ప్రతిష్టాపన మొదట ధ్యానధారణ రూపంలో ప్రయత్నపూర్వకంగా చేయవలసి వచ్చింది. మనకి ప్రాక్టికల్ ఉంది. గురువు గారు కూడా ప్రకాశం నా శరీరంలో వస్తుంది, ఆ బ్లడ్ అంతా ప్రకాశం అయిపోయింది, నా నర్వ్స్ అంతా ప్రకాశవంతం అయిపోయింది, నా బ్రెయిన్ అంతా ప్రకాశవంతం అయిపోయింది, నా రోమరోమం అంతా ప్రకాశవంతం అయిపోయింది అని అనుకునేవాడిని అంతే ఏం కనిపించేది కాదన్నాడు. అనుకోవటమే మీరు, కానీ ఏమైంది కదా, ఇది ప్రయత్నపూర్వకంగా చేయవలసి వచ్చేది. మెల్లి మెల్లిగా అది నా సహజమైన ప్రకృతిగా మారింది. తర్వాత అది ప్రత్యక్ష అనుభూతిగా ఉండిపోయింది. నా యొక్క ఉపాసనా కాలంలో మంచి కంప్లెక్షన్ కావాలి అనుకునే వాళ్ళకు కూడా ఇది మంచి సాధన. రామకృష్ణ పరమహంస జీవితంలో ఆయన ఈ సాధన చేస్తున్నప్పుడు మీకు గుర్తుందా, ఆయన శరీరం అంతా బంగారపు రంగులో మారిపోయి ఆ బంగారపు వస్తువులు ఏది పెట్టినా అవి కనిపించేవి కాదు. ఇక అంతే, ఇఫ్ యూ వాంట్ ఏ గోల్డెన్ కంప్లెక్షన్ డూ దిస్ సాధన. ఈ ఆత్మ ఎందుకు, ఇదంతా ఎందుకు, పోనీ నేను దానికోసమైనా చేసుకోండి. మీరు ఆ గుడ్ కంప్లెక్షన్ వచ్చాక ఎలాగో ఆత్మానుభూతి వస్తుంది. మీరు ఇన్ని క్రీములు అవి ఎన్ని రాసి ఎన్ని బ్యూటీ క్లినిక్ వెళ్ళినా ఎన్ని అనూస్ క్లినిక్ వెళ్ళినా అంత పెర్మనెంట్ గా ఉంది, కొన్నాళ్ళు ఉంటుంది, కానీ ఇది పెర్మనెంట్. మీకు దీని యొక్క ఫిజికల్ ఎగ్జాంపుల్ కావాలి అంటే అమలాపురంలో ప్రహ్లాద్ బాబా గారు అని ఉన్నారు. ఒక్కసారి మీరు ఆయన్ని చూస్తే ఈ గోల్డెన్ కాంప్లెక్షన్ ఎలా వస్తుంది, ఇందువల్ల వస్తుంది, ఈ సాధన వల్ల వస్తుంది. అంచేత ఆత్మలు రవి వద్దు మనకి ఏం కావాలి. ఓకే, ఈవెన్ ఫర్ దట్ యూ డూ ఇట్. తర్వాత అది ప్రత్యక్ష అనుభూతిగా ఉండిపోయేది. నా యొక్క ఉపాసనా కాలంలో నా లోపల బయట పరమ తేజస్వి సరితి యొక్క దివ్య జ్యోతి సాగరం అనుభూతిలోకి వస్తూ నా యొక్క అస్తిత్వము ఈ దివ్య జ్యోతితో ఓతప్రోతమవుతోంది అని నిరంతరము అనుభూతి చెందేవాడిని. ఈ ప్రకాశము తప్ప నా అంతరంగ బహిరంగంలో ఇంక ఏమీ లేదు. నా ప్రాణం యొక్క ప్రతి స్ఫురణలో జ్యోతి స్ఫురణంగముల కంటే నాకు ఏమీ మిగలలేదు. ఈ దివ్య అనుభూతులతో కనీసము పూజా సమయంలో ఖచ్చితంగా నన్ను నేను ఓతప్రోతం చేసుకుంటూ ఉండేవాడిని. ఉపాసనా సాధన యొక్క పూర్తి సమయము ఈ అనుభూతితోనే ఉండేవాడిని. క్లియర్గా ఉంది. మీరు జపం చేస్తున్నంత వరకు ఇలా ఉందండి. బయటకు వచ్చాక మీరేం ఫీల్ అవ్వక్కర్లే. మిల్లిమిల్లిగా 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 మన పూర్వజన్మ సంస్కారాల యొక్క తీవ్రత బట్టి. కానీ నా అనుభవం ఇంతవరకు ఇది సీరియస్ గా చేసిన వాడు ఎవరికి 6 నెలల కంటే ఎక్కువ టైం పట్టలేదు. ఇంతవరకు నాకు ఎవడు 6 నెలలు అయిపోయింది మాస్టర్ మీరు చెప్పినట్టు చేశాను, నాకేం జ్యోతి కనిపించలేదు అని అనలేదు ఎవడు. బిఫోర్ దట్ అయిపోతుంది. కానీ అది ఎగ్గులే అడిగి ఇవాళ 1 నిమిషం చేసి, రేపు 2 నిమిషాలు చేసి, 3 రోజు 5 గంటలు చేసి, తర్వాత 2 రోజులు మానేసి రోజుకి 5 నిమిషాలు చేద్దాం అనుకున్నాను. ఇవాళ 1 గంట చేశాను కనుక 12 రోజులు చెయ్యను, పిండి వంటకాలు తిన్నాను కనుక 2 రోజు భోజనం చేయను అని ఎవడో అంటలేదు కదా. ఇంతలో ఎక్కువ చేసినా ఓ మినిమం టైం పీరియడ్ లో కనుక మీరు రెగ్యులర్ గా, మినిమం టైం పీరియడ్ అంటే 12 మినిట్స్ మీరు రెగ్యులర్ గా కనుక ఈ సాధన గాయత్రి మంత్ర జపంతో చేశాక 6 నెలల తర్వాత అసలు ఆయన అక్కడ చెప్పాడే ఎలా ఓతప్రోతం అవుతుందో అన్నది మీకు అర్థమైపోతుంది. ఎంత తీవ్రత అన్నది మీ సాధన బట్టి ఉంటుంది, కానీ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. ఈ దివ్య అనుభూతులతో కనీసము పూజ సమయంలో ఖచ్చితంగా నన్ను నేను ఓతప్రోతం చేసుకుంటూ ఉండేవాడిని. ఉపాసన సాధన యొక్క పూర్తి సమయము ఈ అనుభూతితోనే ఉండేవాడిని. పూజ యొక్క 6 గంటలు, అంతే ఈ గాయత్రి మంత్ర జపం ఆయన 6 గంటలు రోజు చేసుకునేవాడు కంటిన్యూస్ గా నాన్ స్టాప్. 6 గంటల తర్వాత ఇంకా 24 గంటలు ఎన్ని గంటలు మిగిలింది అది చూడండి ఎలా గడిపేవాడు. మిగిలిన 18 గంటలు ప్రేరణనిచ్చేది ఏ పని చేస్తున్నా ఇష్ట దేవత యొక్క తేజస్సే నాకు మార్గదర్శకం. ఆయన సంకేతానుసారమే నా యొక్క ప్రతి పని క్రియ జరుగుతున్నది. నేను లాలస, లిప్స, తృష్ణ లేక వాసనలతో ప్రేరితమైన ఏ పని చేయుటలేదు. తల్లి ఏ విధముగా చిన్న పిల్లవాడిని వేరు పట్టుకుని నడిపిస్తుందో అదే విధముగా దివ్య సత్తా నా మస్తిష్కమును పట్టుకుని ఉచ్చ ఆలోచనలను ఆలోచించుకోవటానికి మరియు శరీరాన్ని పట్టుకుని ఉచ్చ ఆదర్శాల వైపు నడవటానికి వివక్షుణ్ణి చేసింది. మీరు ఎప్పుడైతే ఆ దివ్యజ్యోతి అవతరణ సాధన చేస్తారు మీ లైఫ్ లో ఈ చేంజ్ ఆటోమేటిక్ గా వస్తుంది. మీరేం ప్రయత్నించక్కర్లే, మీరేం మనోనిగ్రహం పాటించక్కర్లే, మీరు మిమ్మల్ని మీరేమి కంట్రోల్ చేసుకోకర్లే. అదే ప్రేరణ ఇస్తుంది. ఎందుకంటే అది ప్రేరణ ఇవ్వకపోతే మనం చేసుకోలేము అన్నది గుర్తుంచుకోండి. యూ కాన్ డూ ఇట్. మీ అంతటి మీరు మీ జీవితాన్ని మార్చుకోలేరు, ఆ లోభము మోహము లిప్సతో మారలేరు. కానీ ఈ ఉపాసనా విధానాన్ని కనుక మీరు పాటించగలిగితే ఖచ్చితంగా మీ జీవితంలో ఈయనకి ఎలాగైతే అది మార్గదర్శనం చేసిందో, వేలు పట్టుకుని ఎలా నడిపించిందో మీకు కూడా ఆ అనుభూతి ఖచ్చితంగా వస్తుంది. ఇట్ ఈస్ ఎ సైన్స్. కనీసము నా జీవితంలో 10-15 మందికి ఇది జరగటం చూశాను నేను. అలాగే మిగతా వాళ్ళని చూసుకుంటారు. పూజ యొక్క 6 గంటలు అయిపోయిన తర్వాత మిగిలిన 18 గంటలకు ప్రేరణ ఇచ్చేది అంటే ఆ ఈ దివ్యానుభూతి అంటే శరీరంలో ఈ దివ్య తేజస్సు దిగుతోంది అనేటటువంటి అనుభూతి మీకు నిత్య జీవితం అంతా మిగతా లైఫ్ లో ప్రేరణ ఇస్తూ ఉంటుంది. ఏ పని చేస్తున్నా ఇష్ట దేవత యొక్క ఈ తేజస్సే నాకు మార్గదర్శకము, ఆయన సంకేతానుసారమే నా యొక్క ప్రతి పని క్రియ జరుగుతున్నది. నేను లాలస, లిప్స, తృష్ణ లేక వాసనలతో ప్రేరితమై ఏ పని చేయటలేదు. తల్లి ఏ విధముగా చిన్న పిల్లవాడిని వేలు పట్టుకుని నడిపిస్తుందో అదే విధముగా దివ్య సత్తా నా మస్తిష్కమును పట్టుకుని ఉచ్చ ఆలోచనలను ఆలోచించుకోవటానికి మరియు శరీరాన్ని పట్టుకుని ఉచ్చ ఆదర్శాల వైపు నడవటానికి వివక్షుణ్ణి చేసింది. ఉపాసన తర్వాత మెలకువగా ఉన్న ప్రతి క్షణము శారీరక నిత్యకర్మల నుండి ఉపాసన, స్వాధ్యాయ, చింతన, శరీర పోషణ నిమిత్తము చేసే పనులు, కుటుంబ వ్యవస్థ మొదలగు అన్ని క్రియలు ఆ పరమేశ్వరుడే నియోజన చాలన చేస్తున్నాడనే అనుభూతి నిరంతరము ఉండేది. రాత్రి పడుకునే 6 గంటలు ఎంత గాఢంగా నిద్రపోయేవాడినంటే సమాధి స్థితిలో ఉన్నానా అనిపించేది. తల్లి ఒడిలో నన్ను నేను సమర్పించుకుని పరమ శాంత సంతుష్ట భూమికలో ఆత్మసత్తాతో తాదాత్మ్యత చెందేవాణ్ణి. లేచిన తర్వాత కొత్త జీవితము, కొత్త ఉల్లాసము, కొత్త ప్రకాశము, మార్గదర్శనము నా ముందు నడుస్తూ పదప్రదర్శనకు తయారుగా ఉండేది. 24 సంవత్సరాల 24 మహాపురుషుల కాలంలో సామాజిక పారివారిక బాధ్యతలు ఏమీ నాకు లేవు. అందువల్ల పూర్తి తత్పరతతో తన్మయత్వముతో ఈ జపధ్యానముల సాధనా క్రమము సక్రమముగా నడిచేది. మాతృవత్ పరదారేషు మరియు పరద్రవ్యేషు లోష్టవత్ అనే నిరంతర నిష్ట శరీరమును పాపకర్మం నుంచి రక్షించింది. అన్నం యొక్క సాత్వికత మనస్సును మానసిక అధఃపతనంలో పడకుండా కాపాడింది. బార్లీ రొట్టె, ఆవు యొక్క మజ్జిగ ఈ ఆహారము రుచించింది, అరిగినది. ఆహారము బట్టి మనస్సు అనే సత్యము నా జీవిత కాలములో అడుగు అడుగున అనుభవంలోకి వచ్చింది. అతి తీవ్ర సంయమనంతో శరీరము మనస్సును నిగ్రహించకుండా ఉండకపోతే ఏ ప్రగతిని సాధించలేకపోయేవాణ్ణి. జై గురుదేవ్. రేపు ఈ గోపల్ని నెక్స్ట్ చేస్తే నా దృశ్య జీవితం యొక్క అదృశ్య అనుభూతులు. అవును, ద డివైన్ ప్లాన్, ద డివైన్ ప్లాన్ ఫర్ ఇండియా, ద డివైన్ ప్లాన్.
మీకు వెంట